ஞானதிமிரந்தஸ்யாஞ்ஞானாஞ்சனாசலாகயா சக்ஷுருன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குரவே நமஃ. நமோ விஷ்ணுபாதாய கிருஷ்ணப்ரிஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்தா ஸ்வாமின் இதி நாமினே. நமஸ்தே சரஸ்வதி தேவே கௌரவாணி பிரச்சாரிணே நிர்விசேஷ சூன்யவாதி பாஷ்சாத்ய தேசதாரிணே வாஞ்சா கல்பதருப்யஶ்ச கிருபா சிந்துப்ய பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நமஃ. ஜெய ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைதா கதாதர ஸ்ரீவாசாதி கௌரபக்தவிருந்த. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராமா ஹரே ராமா ராம ராமா ஹரே ஹரே. முகம் கரோதி வாசாலம் பங்கும் லங்காயதே கிரிம் யத் கிருபாதமகம் வந்தே ஸ்ரீ குரு தீனதாரணம். ஹரே கிருஷ்ணன் ஹரே கிருஷ்ணா. பக்తులందరికీ స్వాగతం. ఈ రోజు మనము సముద్ర మంథన లీల అనే యొక్క ఎపిసోడ్ శ్రీమద్ భాగవతం ఎనిమిదో స్కందంలో ఉంటుంది, దానిలో రెండో భాగం చూస్తాను. గత వారం మనము యాక్చువల్ గా ఈ యొక్క లీల ఎందుకు జరిగింది అనేది మనం చూసాము, రైట్? సో ఇంద్రుడు ఏ విధంగా ఒకసారి ఐరావతం మీదుగా ఉండగా దుర్వాసుడు ఇంద్రుడు చూసి ఆనందంతో తన యొక్క కృపని, తన యొక్క మహాప్రసాదాన్ని, గార్లెండ్, తన మెడలో ఉన్న పూలమాలని ఇంద్రుడికి బహుమానంగా ఇస్తారు. ఇంద్రుడు పరధ్యానంలో ఉండడం ద్వారా, అంటే కొంచెం గర్వం కారణంగా వచ్చిన పరధ్యానం వల్ల, ఇంద్రుడు ఆ యొక్క పుష్పమాలని ఇంద్రుడు దాన్ని సరిగ్గా సత్కరించకుండా దాన్ని ఐరావతానికి ఇవ్వడం జరుగుతుంది. ఐరావతం సాధారణ ఏనుగు కాబట్టి దాన్ని నేలకేసి తొక్కేస్తుంది అనమాట. తద్వారా ఇంద్రుడు దుర్వాసుడి యొక్క కోపానికి కారణమవుతాడు. అండ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ దాట్ దుర్వాసుడి యొక్క శాపం ఏంటంటే ఏ యొక్క స్థాయి, రైట్, ఐశ్వర్యముగా భోగం చూసి ఇలాగ నువ్వు అహంకారానికి లోనయ్యావో అది నీకు దూరం అవ్వు కాక అని చెప్పి దుర్వాసుడు ఇంద్రుడికి శపించడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, దేవతలు క్షీణిస్తారనమాట, తమ శక్తి యుక్తులన్నీ క్షీణించిపోతారు. తప్పు చేసింది ఇంద్రుడు, కానీ ఇంద్రుడు దేవతలందరికీ రాజు అవడం వలన, ఇంద్రుడు చేసిన తప్పు వలన ఏమవుతుంది, సమస్త దేవతలందరికీ కూడా దాని యొక్క ప్రభావం పడుతుందని, తద్వారా దేవతలందరూ కూడా తమ యొక్క శక్తి యుక్తులు క్షీణిస్తారు. అదే సమయంలో దేవతలు క్షీణించిన ప్రతిసారి కూడా రాక్షసులు ఏం చేస్తారు, వారు తమ గురువుని ఇంకొంచెం బాగా సేవ చేసి ప్రసన్నం చేసుకొని వాళ్ళు ఇంకొంచెం శక్తివంతులు అవుతారనమాట, రైట్? తద్వారా ఏమవుతారు, ఈ రాక్షసులు దేవతల మీద దండయాత్ర చేసి దేవతల్ని ఓడించి వారు స్వర్గాన్ని కైవసం చేసుకుంటారు. సో దేవతలందరూ, వారికి వేరే ఆశ్రయం ఏమి ఉండదు, అందరూ కలిసి బ్రహ్మదేవుడికి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర తమ యొక్క కష్టాన్ని మొరపెట్టుకుంటారు. బ్రహ్మదేవుడికి మొత్తం అర్థమవుతుంది, ఫస్ట్ దేవతలు మందలిస్తాడు, కానీ బ్రహ్మదేవుడికి ఒక విషయం తెలుసు ఏంటంటే, దేవతలు అనే వాళ్ళు యోగ్యులు, రాక్షసులు అనే వాళ్ళు యోగ్యులు కాదు. ఎందుకు కారణం ఏం చెప్పామంటే, దేవతలు అనే వాళ్ళు తప్పులు చేస్తూ ఉండొచ్చు, వారిలో కూడా సంపూర్ణ శుద్ధ భక్తులు అవ్వకపోయి ఉండొచ్చు, కానీ ఒకటి మొదటిది ఏంటంటే, వాళ్ళు భగవంతునికి శరణాగతి తీసుకుంటారు, భగవంతుని యొక్క ఆదేశాలని పాటించడానికి రెడీగా ఉంటారు, మొదటిది. రెండోది, వారు ధర్మ అధర్మాలు తెలిసి ఉంటారు, ప్లస్ నిగ్రహం కలిగిన వారు అనమాట. ఈ రెండు కారణాల వల్ల, అంటే రెండు రాక్షసులు ఉండవు. రాక్షసులు అనే వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం సున్నా. రెండవది, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి అధికారం ఉంటే ఏమవుతుంది, నాశనం అవుతుంది. రెండవది, రాక్షసులు అనే వాళ్ళు వాళ్ళు భగవంతుని యొక్క, భగవంతుడు అన్నిటికీ మూలాధారమని తెలిసినా సరే భగవంతుని యొక్క ఆదేశాలు పాటించిన సరికదా దానికి వ్యతిరేకంగా వెళ్తారు. కాబట్టి రాక్షసులు అనేవాళ్ళు దే ఆర్ నాట్ మెంట్ టు బి యూనో ఇన్ పవర్ ఇన్ యూనివర్సల్ అఫైర్స్. ఈ యొక్క సృష్టి యొక్క అండ్ యొక్క భౌతిక ప్రపంచం యొక్క కార్యనిర్వహణ బాధ్యతల్లో వాళ్ళు ఉండకూడదు. కాబట్టి బ్రహ్మదేవుడు దేవతలు తప్పని చేసినా తెచ్చినా సరే రాక్షసులు ఉంటే ఇంకొంచెము డ్యామేజ్ జరుగుతుంది, కాబట్టి బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకెళ్ళి శ్వేత దీపం దగ్గర విష్ణువుని ప్రాధేయపడతారు, విష్ణువుని వేడుకుంటారు అన్నమాట. ఏమని, దేవతలు తప్పు చేశారు కానీ వాళ్ళకి, తద్వారా ఏమైంది, రాక్షసులు వాళ్ళ చేతకి వెళ్ళిపోయింది అధికారము. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క సృష్టి చాలా తప్పులు జరుగుతాయన్నమాట. అవునా కదా. రావణుడు మనం చదువుతాం, రావణుడు టైంలో బాగా శక్తివంతుడు అయిపోవడం వల్ల వాడు సృష్టి నియమాలను మార్చేస్తాడు, ప్రకృతి నియమాలు మార్చేస్తాడు. ప్రకృతి నియమం ఏంటి, పుణ్యం చేసిన వాళ్ళు మృత్యు తర్వాత స్వర్గానికి వెళ్తారు, పాపం చేసిన వాళ్ళు మృత్యు తర్వాత నరకానికి వెళ్తారు అనేది ప్రకృతి నియమం అనమాట, లాస్ ఆఫ్ గాడ్. కానీ రావణుడు తనకు అధికారం సమయంలో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 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 సందర్భంలో అతను ఆ నియమాల్ని మార్చేశాడు అనమాట. అంటే పాపాలు చేసిన వాడు స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవిస్తాడు, పుణ్యాలు చేసిన వాడు నరకానికి వెళ్తాడని చెప్పి. సో రాక్షసుల చేతిలో అధికారం ఉంటే వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తారు. సో బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రాధేయపడతారు, రైట్? దయచేసి మీ వీళ్ళంతా మీ యొక్క ప్రతినిధులు తప్పులు చేశారు, వారికి శిక్షించండి, కానీ తిరిగి వాళ్ళని తమ స్థానాల్లో నిలబెట్టండి, ఎందుకంటే అదే లోక కళ్యాణానికి మంచిది కాబట్టి అని చెప్పి చెప్తారు. దానికి శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షం అవుతారు, కానీ వాళ్ళు చూడలేక ప్రత్యక్షమై ఏమంటారు, దేవతలకి ఉపదేశం చేస్తారన్నమాట. వాళ్ళు కర్తవ్యం, వాళ్ళ తక్షణ కర్తవ్యం చెప్తారు. ఏమి చెప్తారు భగవంతుడు, కాలము ప్రస్తుతానికి మీకు అనుకూలంగా లేదు, ప్రస్తుతానికి మీకు అనుకూలంగా లేదు కాబట్టి మీరు తిరిగి మీ అధికారాన్ని పొందాలనుకోవడం వెంటనే జరగదు. కానీ దీనికి మార్గం ఏమిటి అంటే, మీరు అమృతాన్ని పొందాలి, క్షీరసాగర మంత్రం చేయాలి, తద్వారా అమృతాన్ని పొందాలి. ఆ అమృతం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీకు తిరిగి మీ యొక్క శక్తి, మీ యొక్క తేజస్సు అవన్నీ వచ్చి తిరిగి మీ అధికారం మీకు దక్కుతుంది అని భగవంతుడు చెప్తారు. కానీ అలా అవ్వాలంటే ఏం చేయాలి, మీరు దీనికి రాక్షసుల సహకారం కూడా తీసుకోవాలి, కాబట్టి ముందు మీరు రాక్షసులతో సంధి చేసుకోవాలి అని చెప్తారు. రాక్షసులతో సంధి చేసుకోవాలి అని చెప్పి, సో ఇద్దరు కలిపి చేస్తారు కానీ ఫలితాన్ని మాత్రం మీరే పొందుతారు అని చెప్పి భగవంతుడు ముందే చెప్తారు. అండ్ అక్కడ భగవంతుడు రెండు మూడు ఉపదేశాలు ఇస్తారు, చాలా ముఖ్యమైన ఉపదేశాలు అవి. మొదటి ఉపదేశం ఏమంటారంటే భగవంతుడు, చూడండి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఎలా ఉండాలి, మీరు ఓర్పు సహనం అనేది చాలా చాలా కీలకం. రాక్షసులతో కలిసి చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు చాలా తప్పులు చేస్తుండొచ్చు కానీ ఓర్పు సహనం లేకపోతే మీరు విజయాన్ని పొందలేరు అని చెప్తారు. ఫస్ట్ది యూ షుడ్ టాలరేట్, ఏదైనా సరే మీరు ఓర్పు సహనం వహించాలి అని చెప్పి. రెండోది ఏం చెప్తారంటే, ఈ ప్రయత్నంలో మీకు అనుకోని విపత్తులు రావచ్చు, అంటే భయం భయకొల్పే పరిస్థితులు రావచ్చు, రైట్? అంటే భగవంతుడు ముందు చెప్పేస్తున్నారు కాలకోట విషయం వస్తుంది అని చెప్పి, హాలాహలం అంటారు కదా, హాలాహల విషయం కూడా వస్తుందని ముందే భగవంతుడు చెప్పేస్తారు. అది వచ్చినప్పుడు భయపడద్దు. దాని తర్వాత ఎన్నెన్నో క్షీరసాగర మథనంలో ఎన్నెన్నో చాలా ఆకర్షణీయమైన విషయాలు, వస్తువులు కూడా వస్తాయి, వాటి పట్ల ఆకర్షింపబడద్దు, రైట్? సో అప్పుడే మీరు అంటే మీ గమ్యం ఏంటి, అమృతం, అమృతం వచ్చే వరకు మంతరం ఆపద్దు అని చెప్తారు. సో వెరీ ఇంపార్టెంట్, మన జీవితంలో కూడా హరినామం అంటే ఏంటి, మంతరం లాంటిది. విచారండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ మంతరం చేసినప్పుడు మన హృదయాన్ని మనం మంతరం చేస్తున్నాం ఈ హరినామం ద్వారా. తద్వారా ఏమవుతుంది, కొన్నిసార్లు మనకు తెలియకుండానే ముందు ఉన్నదానికన్నా కూడా ఎక్కువ కామవాంఛలు రావచ్చు. చాలా మందికి అనుభవం పొందుతారు, అది అనిపిస్తుంది, అదేంటి ప్రభుజీ నేను భక్తిలోకి రాకముందు కూడా నాలో ఇలాంటి తప్పుడు ఆలోచనలు రాలేదు, అలాంటిది భక్తిలోకి వచ్చి జపం చేసిన తర్వాత నాలో ఇలాంటి కొత్త తప్పుడు కోరికలు ఎలా వస్తున్నాయి అని చెప్పి, రైట్? అమృతం కోసం వారు మంత్రం చేస్తే ఫస్ట్ టైం వచ్చింది, హాలాహాల విషయం వచ్చింది. సో దీని సమాధానం ఏమిటంటే, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఆచార్యులు ఏమని చెప్తారు అంటే, చూడండి మన ఇళ్లలో పెద్ద వాటర్ ట్యాంకర్ ఉంటుంది, ఆ వాటర్ ట్యాంకర్ ఏ సంవత్సరాల కొద్ది దాన్ని క్లీన్ చేయలేదు, వాడేస్తున్నావు ట్యాప్ నీళ్ళు వస్తున్నాయి, తాగేస్తున్నావు, స్నానం చేసేస్తున్నావు, అన్ని అవుతున్నాయి, సంవత్సరాల కొద్ది క్లీన్ చేయలేదు. ఒకరోజు పైవాళ్ళు చెప్పారు, అరే క్లీన్ చేయవయ్యా అని చెప్పి. సరే నువ్వేం చేస్తావు, సరే క్లీన్ చేద్దామని చెప్పి వెళ్ళి దానిలో దిగి క్లీన్ చేయడం ప్రారంభిస్తావు అనమాట. క్లీన్ చేయడం ప్రారంభించిన తర్వాత ట్యాప్ వేస్తే ఏమొస్తుంది? మురికి నీళ్ళు వస్తాయి. అదేంటది, ఎన్ని సంవత్సరాలు క్లీన్ అంటే ఎన్నాళ్ళు క్లీన్ తెల్ల నీళ్ళు వచ్చాయి. క్లీన్ చేస్తే ఇంకొంచెం మంచిగా రావాలి, కానీ బురద నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే కారణం ఏంటి, ఎన్నాళ్ళ బురద అంతా కింద స్టాక్ అయి ఉంది. ఇప్పుడు నువ్వు క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కింద కింద పేరుకుపోయిన బురద అంతా కూడా పైకి వస్తుంది అనమాట. అదంత పైకి రావడం మంచిది, వచ్చిన తర్వాత ఏమవుతుంది, తర్వాత నెమ్మది నెమ్మదిగా దాన్ని కింద వాల్వ్ ఓపెన్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దాట్. సో సిమిలర్లీ మన హృదయ ఎన్నెన్నో దాక్కున్న కామవాసనలో చెప్పి ఆ హాలాహలం విషయం లాంటి కామవాసనలు కొన్నిసార్లు బయటకు వస్తాయి. జపం చేసిన టైంలో మనలో తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. దానికి మనం ఏమో భయపడిపోకూడదు, భయపడిపోకూడదు, మరియు మనకి హరినామం మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇది ఒక రకమైన ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏంటి, భగవంతుడు చెప్పినట్టుగా ఏమంటారు, ఎన్నెన్నో ఆకర్షణీయమైన విషయాలు వస్తువులు వస్తాయి, కానీ అవి వచ్చాయి కదా అని చెప్పి ఇవి నాకు చాలులే అని అడ్జస్ట్ అయిపోయావా, దాంతో సంతృప్తి చెందిపోయావా, అమృతం దక్కదు అని చెప్తారు. సిమిలర్ గా మన యొక్క ఈ మంతనం హృదయం మంత హరినామం ద్వారా చేసే హృదయ మంతనంలో అమృతం అంటే ఏంటి, కృష్ణ ప్రేమ అని చెప్పి. సో ఆ కృష్ణ ప్రేమ రాకముందు ఏమొస్తాయి, మిగతా చాలా వస్తాయన్నమాట. పేరు కొన్నిసార్లు పలుకుబడి, కొన్నిసార్లు స్కిల్స్, వాక్చాతుర్యం, మ్యూజిక్, డ్రెస్సింగ్, వంటలు, ఏదో ఒక విషయాల్లో మనకు ప్రావీణ్యం వస్తూ ఉంటాయి. ఎందుకంటే భగవంతుడు నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు కాబట్టి నీకు సేవ చేయడం కోసం నీకు ఏదో ఒక స్కిల్లో ఏదో ఒక దీనిలో ప్రావీణ్యం ఇస్తాడు. ఆ ప్రావీణ్యం వల్ల నీకు ఏమొస్తుంది, కొన్నిసార్లు గుర్తింపు వస్తుంది, కొన్నిసార్లు పేరు వస్తుంది, ఇట్ కెన్ హ్యాపెన్. సో తర్వాత నువ్వు వాటిని ఎక్కువ సీరియస్ తీసుకొని భక్తి దేనికోసం చేస్తానమంట, ఆ గుర్తింపు కోసము, ఆ పేరు కోసము, దానికోసం అనుకుంటే ఏమవుతుంది, కృష్ణ ప్రేమ రాదు. సో సో భగవంతుడు ఏం చెప్తారు, మంతనం చేసినప్పుడు విషయం వస్తుంది, భయపడద్దు, ఆకర్షణ వస్తువులు వస్తాయి, ఆగిపోవద్దు అని చెప్తారు దేవతలు. అలా చెప్తారు, సో దేవతలు అంగీకరిస్తారు. తర్వాత దేవతలు రాక్షసులు రాజు దగ్గరికి వెళ్తారు. రాక్షసులు రాజు ఎవరు, బలి మహారాజ్. అండ్ బలి మహారాజుకి తమ యొక్క ఇది చెప్తారనమాట, ప్లాన్. సో బలి మహారాజ్ దానికి సంబంధిస్తారు, వాళ్ళ అండర్స్టాండింగ్ అదే ఉంటుంది. ఏంటి అండర్స్టాండింగ్ అంటే, ఎస్ ఇది మంచి ఐడియా అని కలిసి చేద్దాము. ఫలితం వచ్చినప్పుడు దేవతలు కొంచెం మనకన్నా క్షీణంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం పక్కకు తోసేసి ఆ యొక్క అమృతం మొత్తాన్ని మనమే తీసుకుందాము అని చెప్పి. సో రాక్షసుల యొక్క చేతన కూడా అదే కాబట్టి, భగవంతుడి విషయం తెలుసు కాబట్టి భగవంతుడు అలా ప్లాన్ చేస్తారు. ఎనీ ఒక దేవతలు రాక్షసులు కలిపి భగవంతుడు చెప్పిన ప్లాన్ ప్రకారంగా మంత్ర పర్వతాన్ని తీసుకురమ్మని భగవంతుడు చెప్తారు. మంత్ర పర్వతాన్ని ఉపయోగించి వాసుకిని ఉపయోగించుకోండి తాడులాగా. సో మంత్ర పర్వతం అనేది కర్రలాగా, వాసుకి తాడులాగా అలా చేయండి అని చెప్తారు. సో దేవతలు అందరూ రాక్షసులు అందరూ కలిపి మంత్ర పర్వతం దగ్గరికి వెళ్తారు. సో మంత్ర పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దాన్ని ఎత్తే ప్రయత్నంలో అది ఎంత బరువు ఉంటుందో ఎత్తలేకపోతారు, దాని కింద నలిగిపోతారు. సో ఫస్ట్ భగవంతుడు స్వయంగా వస్తారు, వచ్చి గరుడ మంత్రం మీద వచ్చి ఆ పర్వతాన్ని లేపి తన యొక్క గరుడు మీద పెడతారు. పెట్టి దేవతల్ని రాక్షసులు తిరిగి బతికించి వాళ్ళని కూడా తమ యొక్క గరుడు మీద పెట్టి అందరినీ తీసుకొచ్చి ఈ యొక్క క్షీరసాగరంలో పెట్టి ఆ పర్వతాన్ని నిల్చోబెట్టి దేవతల్ని వాళ్ళు కూడా నిల్చోబెడతారు. సో ఈ విధంగా భగవంతుడు ప్రతి సందర్భంలో ఉంటారు, సమస్య వచ్చిన ప్రతిసారి కూడా మనం చూసినట్లయితే. తర్వాత గరుడ మీద పంపించేస్తారు, ఎందుకంటే గరుడ మంత్రుడు ఉంటే వాసుకి భయపడిపోతుంది, అక్కడ రాదు కాబట్టి భగవంతుడు గరుడుని పంపించేస్తాడు. సో వాసుకి సర్పాన్ని చెప్తారు, వాసుకి సర్పం చాలా పెద్ద సర్పము. చూడండి ఈ యొక్క మంతర పర్వతము చాలా పెద్ద పర్వతము, చాలా అంటే చాలా పెద్ద పర్వతం. అంతటి పర్వతాన్ని చుట్టుకొలత ఎంత ఉంటుందో చూసుకోండి. అలాంటి చుట్టుకొలత ఉన్న పర్వతాన్ని అంటే దానికి తాడుతో కట్టాలి అంటే ఎంత పెద్ద ఉండాలి, దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది వాసుకి అనేది ఎంత పెద్ద సర్పం అని చెప్పి. దానికి కొన్ని వేల పడకలు ఉంటాయి. ఆ మంతర పర్వతం చుట్టి ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు దాన్ని పట్టుకొని దాన్ని మంతనం చేస్తూ ఉంటారు. సో లాస్ట్ క్లాస్ లో మనం ఇక్కడ చర్చించుకున్నాము. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, సో ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ఆ పర్వతానికి కింద సపోర్ట్ లేదు కాబట్టి, అంత పెద్ద బరువు అనే పర్వతం కాబట్టి ఆ పర్వతం అనేది నెమ్మదిగా కిందకి జారిపోతూ ఉంటుంది. అలా జారిపోవడం వల్ల ఏమవుతుంది, పర్వతము కిందకి వెళ్ళిపోతుంది అనమాట. కిందకి వెళ్ళిపోవడంతో వెంటనే దేవతలు రాక్షసులు భయపడతారు, వాళ్ళు నిరుత్సాహపడతారు అనమాట. నిరుత్సాహపడతారు. నిరుత్సాహపడి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు, వెంటనే దేవతలు భగవంతుణ్ణి తలుచుకుంటారు అనమాట. రైట్. సో చూడండి, సమస్యలు అనేవి మనుషులకి కాకపోతే మానవులకు వస్తాయా అని చెప్పి మనం డైలాగ్స్ వింటా ఉంటాం, చూస్తాం సినిమాలో చూస్తూ ఉంటాం. వాస్తవానికి సమస్యలు అనేవి మనుషులకి మాత్రమే కాదు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కూడా కష్టాలనే వస్తాయన్నమాట. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సముద్రమంతన లీల అనే పాస్టర్ చూసినట్లయితే స్వయాన దేవతలకి కూడా సమస్యలు తప్పట్లేదు. యాక్చువల్గా ఎంటైర్ ఈ యొక్క లీల మొత్తం దేనికోసం అంటే వాళ్ళ వాళ్ళ సమస్య నుంచి బయటపడడం కోసము భగవంతుడు చెప్పిన ప్లానే సముద్రమంతన లీల, అవునా కాదా? సో వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్, రాజ్యం పోయింది, తిరిగి రాజ్యం సంపాదించాలంటే అమృతం కావాలి, సమృద్ధం కోసము వెళ్తే మొదట పర్వతం ఎత్తలేక పర్వత కింద నలిగిపోయారు, ఇప్పుడు మొత్తానికి తీసుకొచ్చామంటే కింద పడిపోయింది, దాన్ని లేపే ప్రసక్తి లేదు, అంత శక్తి వెలగలేదు, ప్రతి దగ్గర కూడా స్ట్రగలింగ్. సో 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 రాక్షసులకి సమస్య, దేవతలకి సమస్య ఉన్నాయి. తేడా ఏంటి అంటే ఈ లోకంలో ద డెమిగాడ్స్ ఆర్ డివోటీస్, అంటే దేవతలు కానీ భక్తులు కానీ, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు భగవంతుని ఆశ్రయం తీసుకుంటారు అనమాట. భగవంతుని ఆశ్రయం తీసుకుంటారు. తర్వాత ఆ సమస్య రావడానికి కారణం ఏంటి, తమ ఏదో తప్పు చేశామని చెప్పి తమ చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ భగవంతుని ఆశ్రయం తీసుకుంటూ భగవంతుని మీదనే ఆధారపడుతూ ఆ సమస్యని పరిష్కరించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. రైట్. తద్వారా ఆ సమస్య అనేది ఇమ్మీడియట్ గా పరిష్కారం అవుతుందా, తర్వాత లేటుగా అవుతుందా, అది మన చేతులు లేకపోవచ్చు. భగవంతుడు తలుచుకుంటే క్షణకాలము, లే భగవంతుడు వేరే ప్లాన్ ఉంటే శాశ్వతంగా ఆ సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కానీ మనము భగవంతుని ఆశ్రయం తీసుకుంటున్నాం కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే భౌతికంగా అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అన్న పక్కన పెడితే భగవంతుని ఆశ్రయం తీసుకోవడం కూడా సక్సెస్ ఉంటుంది. కాబట్టి భక్తుల జీవితాల్లో భక్తి వినోద్ ఠాకూర్ వైష్ణవ ఆచార్యులు కూడా చెప్తారు ఈ విషయం. ఏమంటారు అంటే ఇన్ ద డివోటీస్ లైఫ్స్, భక్తుల జీవితంలో భగవంతుని సేవ చేస్తున్నప్పుడు ఎదురయ్యే దుఃఖాలు ఏంటవి నిజమైన సుఖాలు అని చెప్పి. దుఃఖాలు అనే నిజమైన సుఖాలు ఎలాగవుతాయంటే ఆ దుఃఖం వచ్చి ప్రతిసారి కూడా మనము చచ్చినట్టు మన భగవంతుని ఆశ్రయం తీసుకోవాలి. అలా ఆశ్రయం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నిజమైన సుఖాన్ని పొందుతాము, వెంటనే గుర్తుకొస్తుంది, ఓ నిజమే కదా భగవంతుడే మనకు ఆశ్రయం కదా అని చెప్పి. అండ్ భగవంతుని ఆశ్రయం తీసుకోవడం అంటే జీవితం ఒక లక్ష్యము, భౌతికంగా సమస్య నుంచి బయటపడతామే సెకండరీ, బట్ భగవంతుని పాదాలు పట్టుకున్నాం కదా. నేను చాలాసార్లు చూశాను, ఒకటి కాదు రెండు కాదు టెన్స్ ఆఫ్ టైమ్స్ నా యొక్క ఈ 19 ఏళ్ల జీవితంలో కృష్ణ చైతన్య జీవనంలో చూసినట్లయితే చాలా సందర్భం అన్ని అనుకూలంగా అవుతూ ఉంటాయి. సో కోర్స్ అప్పుడు కూడా భగవంతుని మీద భారం వేస్తూనే ముందుకెళ్తూ ఉంటాము, కానీ కొన్నిసార్లు ఒకటి తర్వాత ఒకటి రివర్సల్స్ వస్తూ ఉంటాయన్నమాట. మనం దాన్ని మన యొక్క మేధస్సును ఉపయోగించి, మన సామర్థ్యాన్ని ఉపయోగించి, మన ప్లానింగ్ శక్తి యుక్తులను ఉపయోగించి వాటి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు పడతాం, కానీ కొన్నిసార్లు నువ్వు చేసిన ప్రతి ప్లాన్ బెడిసి కొడుతూ ఉంటుంది, ఎక్కడ అడిగేసినా సరే రివర్స్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే 4 దిక్కులకు చీకటే అనిపిస్తుంది, అంటే ఎక్కడ కూడా మనకి ఎలాగా అంటే ఇప్పుడు ఆ సేవను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే హౌ ఇట్ హ్యాస్ టు హ్యాపన్, కొన్నిసార్లు మనకి కష్టం అనిపిస్తుంది అనమాట. కానీ అలాంటి సందర్భాల్లో నేను చూశాను, నేను ఏం చేసేవాడిని, నా ఫర్ ఎగ్జాంపుల్ నా డిఫరెంట్ సర్వీసెస్ లో జగన్నాథ్ స్వామి దగ్గర వెళ్ళేవాడిని, లైక్ ఎర్లీ అని కొన్నాళ్ళు కిచెన్ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు మేనేజ్మెంట్ లో చేశారు, ప్రచారంలో వెళ్ళి భగవంతుని చెప్పేవాడిని, స్వామి ఇది నీ మందిరం నాది కాదు, మీరు యు ఆర్ ద లార్డ్స్ హియర్, ఇక్కడ మీరే రాజులు, నేనంటే నేను బండి రోతున్నాను. అంటే ఓకే, నువ్వు ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ అయి ఉండొచ్చు, మేనేజర్ అయి ఉండొచ్చు, ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, అవి మారుతూ ఉంటాయి ఈ గత 10-15 ఏళ్ళలో నా పొజిషన్లు ఎన్నెన్నో సార్లు మారాయి. పొజిషన్లు మారి ఉండొచ్చు బాహ్యంగా, కానీ వాస్తవం ఏంటంటే నేను మీ సేవకుడిని, నేను మీ బంటుడుతుంది, ఇది మీది, ఈ సేవ మీది మరియు ఈ మందిరం మీది. కాబట్టి కొన్నిసార్లు నేను చేస్తున్నాను అనే కొన్నిసార్లు అపోహలో ఉంటాను, స్వామి ఇది మీది మీరే చేసుకోవాలి, చేయించుకోండి. అండ్ నా వల్ల కాదు, కాబట్టి మీరు తలుచుకుంటేనే అవుతుంది, ఏం చేయాలో మీరే నాకు చెప్పండి అని చెప్పి భగవంతుని ముందే వేడుకుంటాను. అండ్ ఐ హావ్ సీన్ అలా అనుకున్నప్పుడు ఎంత ధైర్యము ఎంత సాంత్వనం లభిస్తుంది అంటే, కొన్నిసార్లు అనుకుంటా నేను ఆడే వన్నీ సెంటిమెంట్ అని చెప్పి, బట్ అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అది. అండ్ అది సక్సెస్ అనమాట. యాక్చువల్గా ఆ సమస్యని దాటడం సక్సెస్ కాదు, ఆ సమస్య నువ్వు దాటగలిగావా దాటలేకపోయావా అన్నది, అది యొక్క అది యొక్క పాస్ట్ నీ పూర్వజన్మ కర్మానుసారంగా కూడా కొన్నిసార్లు టాలెంట్స్ ఉంటాయి దాటగలవేమో, అది భగవంతుడు తలుచుకుని దాటగలవేమో, కానీ దాటడం దాటకపోవడం సమస్య కాదు అక్కడ. అంటే అది సక్సెస్ కాదు. సక్సెస్ ఏంటి, నువ్వు భగవంతుని మీద సంపూర్ణంగా శరణాగతం అవ్వగలుగుతున్నావా లేదా అన్నది సక్సెస్. కాబట్టి అలాగా మనకి ప్రతిసారి కొన్నిసార్లు మన మన బద్ధావస్థలు అన్నిసార్లు అవ్వలేము, కానీ కొన్నిసార్లు మనకి వేరే దారే ఉండదు. సో కాబట్టి నాస్తికులకి రాక్షసులకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ జీవితాలు కూడా ఉద్యోగాలు తగులుతూ ఉంటాయి, కానీ వాళ్ళు ఏంటది అది సర్లే యాదృచ్ఛికం అనుకుంటారు, దాన్ని ఎలా దాటాలా అని చెప్పి తమ శక్తియుక్తులను ఉపయోగిస్తారు, రాజకీయాలు చేస్తారు, ఎక్కడ సమస్యని దాటడానికి ప్రయత్నిస్తారు, అంటే కళ్ళు మూసుకొని మందు కొట్టేసి సమస్య లేదు అనే ప్రాంతంలో బతుకుతారు, లేకపోతే పక్క వాడిని ఇరికించేసి నేను బాటి బయటపడాలి. అంటే ఒక సమస్య వచ్చిందంటే దానికి కారణం తప్పు అయింది ఎక్కడో, ఆ తప్పును కప్పపూడ్చుకుని దాటే ప్రయత్నంలో ఇంకా వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు అనమాట. అల్టిమేట్గా ఏమవుతుంది, కొన్నిసార్లు ఆ సమస్య దాటగలుగుతారు, కొన్నిసార్లు దాటలేకపోవచ్చు, కానీ రెండు విషయాల్లో కూడా వాళ్ళు ఇంకొంచెం భవబంధనాల్లో చిక్కుకుంటున్నారు. కానీ భక్తుల విషయంలో ఏంటి, అదే సమస్య అనేది వాళ్ళని ఇంకొంచెం భగవంతునికి శరణాగతం తీసుకునేలా చేస్తుంది, ఇఫ్ సమ్వన్ ఇస్ సిన్సియర్. అది కనిష్ట అధికార స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, సమస్య వచ్చిందని చెప్పి భయపడిపోయి కూర్చుని పోతాం కొన్నిసార్లు. అంటే ఓ నాకు ఎంత పెద్ద సమస్య అంటే, స్వయం భగవంతుడు కూడా నన్ను కాపాడలేడు, భగవంతుడు కూడా రక్షించలేడు చెప్పి, ఎవరే పిచ్చోడా, భగవంతుడు తీర్చలేని సమస్య అంటే ఏమైనా ఉంటుందా, భగవంతుడు ఎత్తలేని రాయి అంటే ఏమైనా ఉంటుందా, మన పిచ్చి మన మూర్ఖత్వం కానీ. ఓ నో పీపుల్ థింక్ సో ప్రభు ఐఎమ్ సో బిగ్ ప్రాబ్లం, ఈవెన్ కృష్ణ కాంట్ హెల్ప్, ఎంత పెద్ద సమస్యలో ఉన్నాడే కృష్ణుడు కూడా దాన్ని నన్ను కాపాడలేడు అని చెప్పి, అంతా మన పిచ్చి మన మూర్ఖత్వం. భగవంతుడు కానీ వెంటనే దాన్ని తీర్చకపోవచ్చు, ఎందుకు అంటే అప్పుడు మనం ఇంకొంచెం భగవంతుని శరణాగతము తీసుకుంటాము, ద మోర్ వి క్రై టియర్స్. కాబట్టి దేవతలకి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భౌతిక ప్రపంచం అంటేనే కష్ట సుఖాలు అనమాట. కానీ తేడా ఏంటి అంటే, దేవతలు కానీ భక్తులు కానీ ఆ కష్ట సుఖాలు రెండింటిలో కూడా భగవంతుని చరణ పాదాలు ఒడిసిపట్టుకుంటారు, సుఖాల్లో కన్నా కూడా కష్టాలు ఇంకా ఎక్కువ ఒడిసిపట్టుకుంటారు. మంచిదే, అటువంటి కష్టాలు మంచిదే, కానీ రాక్షసులు ఏంటది అలా కాదు. ఇక్కడేమైంది, మంతర పర్వతము జారిపోయింది అనమాట, ఆ వాసుకి అలాగ తాడుతో కట్టారు కానీ అది జారిపోవడం వల్ల కింద పడిపోతుంది. దేవతలు వెంటనే మళ్ళీ భగవంతుని తలుచుకున్నారు, మొత్తం సక్సెస్ వస్తుంటే వాళ్ళు మర్చిపోయిండే వాళ్ళేమో, భగవంతుని కృప వల్లే వస్తుందని చెప్పి, కానీ అలా అవ్వకపోవడం వల్ల వాళ్ళకి భగవంతుని ఇంకొకసారి తలుచుకొని భగవంతుని ఇంకొకసారి ప్రాధాయపడే అవకాశం దొరికింది కదా. అలాగేప్పుడు ఏమైంది, వెంటనే భగవంతుడు మనం చెప్పినట్టుగా విష్ణువు, ఆ విష్ణువు అవతారం పేరేంటి అజిత. ఈ మన్వంతరంలో ఈ సముద్ర మంత్రంలో జరిగినప్పుడు భగవంతుని యొక్క అవతారం పేరు అజిత అని చెప్పినమాట. సో భగవంతుడు విష్ణువు వెంటనే కూర్మావతారం తీసుకుంటారు. సో దశావతారాల్లో మనం చెప్పుకునే దాంట్లో కూర్మావతారం చెప్పుకుంటాం కదా, ఆ కూర్మావతారము ఎక్కడ ఆ అవతారం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఈ సముద్ర మంథనాన్ని నిర్వహించడం అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. సో కూర్మావతారం అనేది, కూర్మావతారము వస్తుంది ఆ కిందకి వెళ్ళి ఆ యొక్క క్షీరసాగరంలో కిందకి వెళ్ళి ఆ పర్వతాన్ని కిందకి దూరి ఆ పర్వతాన్ని పైకి లేపుతుంది అనమాట. సో ఆ యొక్క కూర్మావతారం యొక్క విస్తీర్ణం గురించి భాగవతంలో ఏమని వస్తుందంటే, 8 లక్షల మైళ్ళు అని వస్తుంది. అంటే ఎంత వెడల్పు అంటే 8 లక్షల మైళ్ళు అనిపిస్తుంది, ప్రభు ఇది సాధ్యమేనా అని చెప్పి. వై నాట్, భగవంతుడి యొక్క ఈ భౌతిక బ్రహ్మాండము, బ్రహ్మాండం 8 కోట్ల ఎన్ని కోట్ల కోట్ల మైళ్ళు ఉంటుంది, ఊహించుకోండి. అటువంటి బ్రహ్మాండము మహావిష్ణువు యొక్క స్వేదరంధ్రాల్లో నుంచి రాగాలేనిది. అటువంటి మహావిష్ణువు కేవలం 8 లక్షల మైళ్ళ అవత కూర్మ అవతారాన్ని తీసుకోలేరా? చాలా చిన్న విషయం కదా. సో కూర్మ భగవంతుని యొక్క ఆ యొక్క అచింత్య శక్తి ద్వారా భగవంతుడు చాలా సులభంగా ఆ మంతర పర్వతాన్ని తిరిగి లేపి పైకి భగవంతుడు నిలబెడతారు అన్నమాట. వెంటనే దేవతలు రాక్షసులు అందరూ కూడా ఎంతో ఎంతో సంతోషపడతారు. అండ్ ఆ మంతర పర్వతం కింద ఆ యొక్క కూర్మతారు ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఆ మంతర పర్వతాన్ని అలాగా మంతనం చేసినప్పుడు ఆ పర్వతం ఇటు 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 తిరగడం ద్వారా ఏమవుతుందంటే, రైట్, మామూలుగా ఏమవుతుంది అలాగే రోడ్ రోడ్ల తిరిగి ఏమవుతుంది, కింద నలిగిపోతాయి. కానీ ఇక్కడ భగవంతుని యొక్క లీల ఎలా ఉంటుందంటే, ఆ మంతర పర్వతము ఇటు ఇటు తిరగడం ద్వారా కింద స్వామివారు కూర్మ అవతారంలో ఉండడం ద్వారా స్వామివారి వీపు మీదకి ఇలా ఇలా మసాజ్ అవుతున్నట్టుంది అన్నమాట. సో దే భాగవతంలో ఏమనిస్తుందంటే, భగవంతుడికి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుందంట. అంత పెద్ద పర్వతము తన తల మీద ఉంటే అది ఇటు అటు ఊగుతూ ఉంటుంది, ఇటు అటు కదులుతూ ఉంటే స్వామివారికి సమ్ టైం మనకి మసాజ్ చేస్తే ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుంది కదా. సో భగవంతుడి వీపు మసాజ్ అవుతుంది అనమాట. అంటే కూర్మావతారం వీపు మసాజ్ అవుతుంటే భగవంతుడికి ఎంతో హాయిగా ఉంటుంది ఉంది అని చెప్పి అక్కడ లీలలో వస్తుంటుంది అనమాట. సో కూర్మావతారం అనేది, సో ఇట్ బీన్ స్టెబిలిటీ. స్టెబిలిటీ అంటే స్థిరత్వము, ఆ మంతర పర్వతము స్థిరత్వాన్ని తీసుకొస్తుంది కూర్మావతారం. అందుకనే యాక్చువల్గా కూర్మావతారం యొక్క ఏ యొక్క మనం చేసే పని అయినా సరే కూర్మదేవుని ప్రార్థిస్తే ఏమవుతుంది, ఆ యొక్క కార్యము స్థిరత్వం లభిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కూర్మదేవుని కూడా యాక్చువల్గా స్థిరత్వానికి స్థిరత్వం కోసమే కూర్మదేవుని పూజిస్తారు. నిలకడ స్థిరత్వం స్టెబిలిటీ, దట్ ఈస్ కూర్మదేవ్స్ మెయిన్ దిస్ థింగ్. సో మనము మీ అంతా తెలిసిందే, శ్రీకాకుళం జిల్లాలో అక్కడ కూర్మక్షేత్రం, శ్రీకూర్మ అంటారు, కూర్మక్షేత్రం ఉంది. ప్రపంచంలో కూర్మదేవుడు కూడా ఏకైక మందిరము ఇక్కడ ఉందన్నమాట, రైట్? సో భగవంతుడు అది పెద్ద లీలలండి, బట్ కూర్మదేవుని యొక్క మందిరము ఉన్న ఏకైక ప్రదేశము కూర్మక్షేత్రం. అది మన రాష్ట్రంలో ఉంది, మన తెలుగు రాష్ట్రం ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. మేబీ సమ్ టైమ్ మనము ఇటు సైడ్ అంతా యాత్ర వెళ్ళినప్పుడు కూర్మక్షేత్రాన్ని సింహాచలాన్ని సందర్శించుకోవచ్చు ఒకసారి ఇంకొకసారి సమయంలో. సో ఈ విధంగా కూర్మదేవుడు తన యొక్క లీలలు చేస్తూ ఉంటారు. తర్వాత స్వామివారు ఊపిరి తీసుకున్నప్పుడు ఆ ఊపిరి ఇన్హేల్ ఎక్సైల్ ద్వారా అలను కూడా చాలా క్రమబద్ధంగా వచ్చి చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్వామివారు కల్పిస్తారు. సో ఈ విధంగా మంత్రం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, సరే కింద నిలకడ ఉంది కానీ పైన కూడా, ఇప్పుడు మనం కవ్వంతో తిప్పుతున్నప్పుడు చూసినట్లయితే కవ్వన కింద పైన రెండిటికి కూడా స్టెబిలిటీ ఉండాలి, అప్పుడే కవ్వు నిలకడ తిరుగుతుంది. కింద మాత్రమే స్టెబిలిటీ ఉండి పైన ఏం లేకపోతే ఇలా వెళ్ళడం ఏమవుతుంది, ఇటువైపు పైన పడిపోవచ్చు, అటువైపు పైన పడిపోవచ్చు, కింద జారకపోవచ్చు. ఇది కింద కూర్మ భగవానుడు ఉన్నారు కాబట్టి జారదు, కానీ నిలకడగా ఉండకూడదు, ఇలా ఇలా పడిపోవచ్చు. కాబట్టి పైన కూడా ఫిక్స్ లేదంటే డైరీ ఇలాగ పడి ఉంటే ఏమవుతుంది, అప్పుడే ఆ యొక్క పర్వతము ఇటు అటు జారకుండా మంత్రం చేస్తుంది అన్నమాట. కాబట్టి భగవంతుడు నెక్స్ట్ ఏమవుతారు, స్వయాన భగవంతుడు సహస్ర బాహు అని వస్తుంది. ఎవరు, విష్ణువు, అదే అజిత, లార్డ్ అజిత, అజిత భగవానుడు, శ్రీ మహావిష్ణువు అవతారము. సో భగవంతుడే తను విస్తరించి ఆ పర్వతం పైన సహస్ర బాహు అంటే 1000 బాహు అంటే భుజాలు కదా, 1000 భుజాలతో విష్ణువు. మామూలుగా విష్ణువు 4 భుజాలు ఉంటాయి కానీ ఇక్కడంటే 1000 భుజాలు ఉన్నమాట. 1000 భుజాలతో భగవంతుడు అవతరించి ఆ యొక్క మంత్రాన్ని పైనుంచి కూడా దాని స్థిరత్వాన్ని తీసుకొస్తారు. కాబట్టి కింద కూర్మ భగవానుడు, పైన సహస్ర బాహు విష్ణువు. సో ఆ విధంగా రెండు స్టేబిలిటీ తీసుకొస్తారు. సో అప్పుడు దేవతలు రాక్షసులు చాలా సంతోషంతో వాళ్ళ మంతనం చేయడం ప్రారంభిస్తారు. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, భగవంతుడు దేవతల్ని మనం చెప్పారు ఒక భాగం తీసుకోమంటారు, అంటే రాక్షసులని భగవంతుడు టైల్ తోక భాగం తీసుకుంటారు. అలా ప్రారంభించిన వెంటనే రాక్షసుడు కనిపిస్తుంది అనమాట. ఏమనిపిస్తుంది అంటే, అరే దేవతలకు ఎందుకు ముఖ భాగము, మాకెందుకు తోక భాగము? ఎందుకంటే తోక అంటే అవమానకరమైనది. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఆస్పిషియస్, బ్యాక్ పార్ట్ ఇన్ఆస్పిషియస్. వాళ్ళు ఏమనుకుంటారంటే ముందు భాగం అనేది శుభకరమైనది, వెనక భాగం అనేది అశుభకరమైనది అని చెప్పి. అది వాస్తవం కూడా అవునగా చెప్పండి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఏ శరీరమైనా సరే ఫ్రంట్ పార్ట్ శుభం, బ్యాక్ పార్ట్ అనేది అశుభం కింద వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, మాకు అశుభమైనది ఇచ్చారు, దేవతలకి శుభకరమైనది ఇచ్చారు అని చెప్పి అంటారు రాక్షసులు. సో వాస్తవం ఏమిటి చెప్పండి. అక్కడ తోక భాగం అశుభం కాదు, తల భాగము శుభం కూడా కాదు. శుభం అశుభం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? భగవంతుడు నిర్ణయించిన విధంగా వెళ్తే అది శుభం, భగవంతుడు నిర్ణయించిన దానికి వ్యతిరేకంగా వెళ్తే అది అశుభం. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆ రకంగా చూసినట్లయితే రాక్షసుల్ని తోక భాగం పట్టుకోమన్నప్పుడు వాళ్ళు భగవంతుడు చెప్పినట్టు తోక భాగం పట్టుకుంటే అదే శుభము, రైట్? కానీ వాళ్ళకి సొంత అవగాహన అనమాట. దీన్నే విమ్సికల్ నేచర్ అంట, ఇండిపెండెంట్ మైండ్ విమ్సికల్ చెప్పి. చాలా సార్లు భక్తుల్లో కూడా ఈ యొక్క స్వభావం ఉంటుంది. ఏంటంటే వాళ్ళు గురువు చెప్పినట్టుగా వ్యవహరించరు అనమాట. వాళ్ళకి అండర్స్టాండింగ్ ప్రకారంలో ఇది తప్పు, మా గురువుకు తెలియదు ఇది రైట్. కొద్ది క్లాసులో పాయింట్ చెప్పినప్పుడు స్వామీజీ ఎలా కాదు అలా కాదు తిరిగి తిరిగి మనకి చెప్తారనమాట. సో ఎందుకంటే వాళ్ళు కూడా ఒక అవగాహన ఉంటుంది, ఎక్కడ చదువుకుంటారని. కానీ దేర్ ఇస్ మోర్ హయ్యర్ ట్రూత్, వాస్తవంలో కన్నా కూడా ఇంకా లోతైన వాస్తవం అంటూ ఉంటుంది. సత్యంలో కూడా పరమ సత్యం ఉంటారు కదా. పరమ సత్యం ఏం చెప్పండి, భగవంతుడు నిర్ణయించింది శుభము, భగవంతుడి యొక్క దీనికి వ్యతిరేకంగా వెళ్తే అది అశుభము. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక డెడ్ బాడీ అశుభం అవునా కాదా? ఒక స్కెలిటన్, స్కెలిటన్ అంటే అస్థి పంజరం, అస్థి పంజరం ఎంత అశుభమైనది. అస్థి పంజరం అశుభం, దాన్ని ఎవడ పెట్టుకోకూడదు, పుట్టుకుంటే దాన్ని స్నానం చేయాలి. కానీ అదే అస్థి పంజరము భగవంతుడి సేవలో ఉపయోగించబడినట్లయితే అది శుభమైపోతుంది అవునా కాదా? ఉదాహరణకి శంఖం, శంఖం అంటే ఏం చెప్పండి, ఒక జంతువు యొక్క ఒక రకంగా అస్థి పంజరం, అశుభమా కాదా? అశుభం. కానీ అదే శంఖాన్ని భగవంతుడి సేవలో వినియోగించినప్పుడు శుభం అవుతుంది. కాబట్టి ఇక్కడ రాక్షసులు తమ సొంత తెలివితేటలు ఉపయోగించేమంటారు, అదే తోక భాగం అశుభము, మాకు అశుభాన్ని ఇచ్చారు చెప్పి. కానీ అశుభాన్ని ఎవరు కొని తెచ్చుకుంటున్నారు, వాళ్లే కొని తెచ్చుకుంటున్నారు. ఎలా కొని తెచ్చుకుంటున్నారు, భగవంతుడు చెప్పిన దానికి వెనకండా. వాళ్ళు ఏమంటారు అనమాట, వాదిస్తారు భగవంతుడితో, భగవంతుడు అక్కడే ఉంటాడు, భగవంతుడు వాదిస్తారు. ఏమంటారంటే మేము, ఆ సంస్కృత శ్లోకం మర్చిపోయినది ఏమిటంటే, మేము చాలా మేధస్సు కలగని వాళ్ళము, మాది ఉన్నత జన్మ, ఉన్నత జన్మం మేము, వేర్ హై బర్త్, రెండోది చాలా శక్తివంతులము, ఉన్నతమైన జన్మ మరియు విద్యావేత్తలము, కాబట్టి ఇన్ని యోగ్యతలు మాకు ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి అలాంటిది మాకు తోక భాగం ఏంటి, మాకు తల భాగం ఇవ్వాలి అంటారు. వాస్తవంగా ఆలోచిస్తే దేవతలు కూడా ఉన్నత జన్మనే, ఎందుకంటే ఇద్దరు కూడా తండ్రి ఒకరే అవును కదా. కశ్యప ముని, దితి కశ్యప ముని ప్లస్ దితి దైత్యాస్ అంటే రాక్షసులు, కశ్యప ముని ప్లస్ అదితి ఆదిత్యాస్ అంటే దేవత. సో తల్లులు వేరు, ఒక తల్లి రాక్షస జాతి, ఒక తల్లి దేవత జాతి, తండ్రి ఒకరే ఇద్దరికి. కాబట్టి ఒక రకంగా జన్మ అనుకున్న ఇద్దరిది ఒకే జన్మ. అండ్ విద్య అనుకుంటే రాక్షసుల కన్నా కూడా దేవతలు విద్యావంతులు. సో వాళ్ళ ఎదుటివాడి యొక్క యోగ్యత సరే, వాళ్ళ లెక్క ప్రకారంగా చూసుకున్నా సరే వాళ్ళు ఏమేమి చెప్పారు ఆ విషయాల్లో, వాళ్ళకన్నా దేవతలు యోగ్యులే. కానీ వాళ్ళకి అదేం కనిపించట్లే, ఎందుకంటే సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎప్పుడు తమ వైపు ఆలోచిస్తారు తప్ప రెండో వైపు ఆలోచించలేరు. సో ఇది ఆల్ బ్యాడ్ బర్డ్. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ ఏమంటారు, ఇది అశుభము, రెండోది మాకు ఎంతో యోగ్యత ఉంది కాబట్టి మాకు ఇది కాదు అది కాదు అని చెప్పి. కాబట్టి భగవంతుడు ఏ చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఎప్పుడైతే వాళ్ళు అంటారో భగవంతుడు చూస్తాడు, సింపుల్ గా నవ్వుతారు, ఏం మాట్లాడరు, తను వెళ్ళి స్వయంగా తోకను పట్టుకుంటారు భగవంతుడు. ఎప్పుడైతే భగవంతుడు తనకు తను స్వయంగా తోకను పట్టుకున్నారో, తనే పట్టుకున్నప్పుడు ఇంకా దేవతలు చూస్తారు, అరే మా స్వామి అతడే తోకను పట్టుకున్నప్పుడు మేమెందుకు ఇంకా అసలు డిస్కషన్ లేదు అక్కడ. వెంటనే తలభాగాన్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా ఈ అంటే మంత్ర భర్త మధ్యలో ఉంటుంది, ఒక సైడు తోక భాగము ఒక సైడు తలభాగము. దేవతలు ఎక్కడ ఉన్నారు? తలభాగం ఉంటుంది కదా, రాక్షసులు తోక భాగం దగ్గర ఉన్నారు. సో ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో శ్రీ మహావిష్ణువు వెళ్ళి తోక భాగం దగ్గర తోక భాగం పట్టుకుంటారు అనమాట. వెంటనే దేవతలు అందరూ తలభాగాన్ని మొత్తం విడిచిపెట్టి అందరు కూడా తోక భాగం వెళ్ళిపోతారు. ఏం కంప్లైంట్ చేయరు. మనకు అర్థమైంది, విష్ణు స్వయంగా చెప్పడం కూడా చెప్పలేదు, మీరు ఇక్కడికి వచ్చేయండి వదిలేయండి ఏమనలేదు, తను స్వయంగా వెళ్ళి తోక పట్టుకున్నాడు అనమాట. వెంటనే అందరు దేవతలు కూడా వెళ్ళి తోక భాగం పట్టుకుంటారు. రాక్షసులు ఏమనుకున్నారు ఇప్పుడు, కాబట్టి తెలుగులో రెగ్యులేషన్ బ్యాక్ బారో స్టీల్ అని చెప్పి, అంటే ఏంటది దాన్ని అంటే గొడవ పడైనా సాధించుకోవాలి అంటారు కదా మనస్తత్వం. సో వాళ్ళు ఏమనుకున్నారు చూసారా, నోరు నోడిదే నోరు నోడికే ఊరు అవుతుంది, ఊరు ఊరు ఉంటుంది అన్నట్టు కన్నా, కాబట్టి మేము గొడవ పడ్డాం కాబట్టి భయపడిపోయి మాకు ఇచ్చేసారు అని చెప్పి వాళ్ళు తల భాగాన్ని తీసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మేము శుభకరమైన భాగాన్ని తీసుకున్నాము అంటారు. సో భగవంతుడు అంటే సరే మీ పని కానించుకోండి అంటారు. మళ్ళీ మంతనం ప్రారంభమవుతుంది. మంతనం ప్రారంభమవుతుందా, అయితున్నప్పుడు భగవంతుడు నెక్స్ట్ అనుకున్నంత స్పీడ్గా జరగదు, రైట్? సో వాళ్ళ శక్తి రావట్లేదు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తారు. ఎలా సహాయం చేస్తారు, భగవంతుడు దేవతలలో సత్వగుణాన్ని ఇంకొంచెం ఎక్కువ నింపుతారు. ఎందుకంటే దేవతలు స్వాభావికంగా సత్వగుణంలో ఉంటారు కాబట్టి, స్వాభావిక సత్వగుణం ఉంటారు కాబట్టి వాళ్ళ సత్వగుణాన్ని ఇంకొంచెం పెంచడం ద్వారా ఇంకొంచెం వాళ్ళు ఎక్కువ కష్టపడగలుగుతారు అనమాట. అదేవిధంగా రాక్షసుల్లో భగవంతుడు రజోగుణాన్ని పెంచుతూ నింపుతారు అనమాట ఇంకా. ఎందుకంటే వాళ్ళు రజోగుణంలో ప్రధానం ఉంటారు కాబట్టి వాళ్ళు రజోగుణంలోనే పనిచేయగలరు. సిమిలర్గా వాసుకి తమో గుణంలో ఉంటుంది అనమాట, తమో గుణంలోనే పనిచేయగలదు అది సర్పం. అది సర్పం తమో గుణంలో ఉంటాయి, అంధకారంలో ఉంటాయి అవి. కాబట్టి దాన్ని ఇంకొంచెం తమో గుణం నింపితే ఏమవుతుంది, దాని నొప్పి తెలియదు. కాబట్టి దేవతలకి సత్వగుణాన్ని పెంచారు, రాక్షసులకి రజోగుణాన్ని పెంచారు, అండ్ వీళ్ళకి తమో గుణాన్ని పెంచారు. ఇది దిస్ ఇస్ ట్రూత్. నేను గమనించాను ఇది యాక్చువల్గా. నేను ఒకసారి ఒక తెలిసిన వ్యక్తి వాళ్ళ యొక్క అంటే కార్ఖానా అంటే ఫ్యాక్టరీ, ఫుడ్ ఫ్యాక్టరీ అనమాట, రెస్టారెంట్ లైన్, అక్కడ చూశాను నేను. స్టాఫ్ అందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఒకే రూమ్లో బంకర్ పెట్టి 20-30 మంది ఒక రూమ్లో ఉంటారు. నేను ఆశ్చర్యపోయాను, ఎంతమంది ఒక్క రూమ్లో, అది కూడా డార్క్గా సరి గాలి వెళుతురు ఆడకుండా వాళ్ళు ఉండగలుగుతున్నారా అండి, ఎందుకంటే ఒక్క రోజు ఉండలేము ఇలాంటి వాతావరణంలో అని చెప్పి. దానికి ఆయన వండర్ ఏమంటే, లేదండి వాళ్ళు హ్యాపీగా ఉండిపోతారని చెప్పి. ఎలా ఉంటారండి అని చెప్పి, ఎలా ఉంటారు ఎలా అని చెప్పి, వాళ్ళకి అలవాటు అయిపోతుందండి అన్నారు. అంటే పూర్తిగా తమ్మగూడదు. అంతేకాదు, అక్కడ ఒక మాట చెప్పాడు, షాక్ అయ్యాను. ఏమంటే యాక్చువల్గా ఇలాంటి వాతావరణంలో ఉంటేనే వాళ్ళు పనిచేయగలరండి అన్నాడు. అదేంటి అన్నాను, అదే దానికి ఏంటంటే వాళ్ళ తమ్మగూడలు ఉన్నప్పుడు వాళ్ళకి పగలు రాత్రి తేడా తెలియదండి, కాబట్టి ఎంత పని ఉంటే అంత పని చేస్తారు, డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలి కానీ ఎంత పని చేస్తారు అని చెప్పి. అదే సత్వగుణంలో ఉంచితే వాడు ఒక పాయింట్ ఎక్కువ చేయలేదు, ఎందుకంటే డబ్బులు అనేది జీవితం కాదు వాటికి. కాబట్టి కొన్ని రకాల పనులకి తమోగుణంలో ఉండే వాళ్ళే చేయగలరు, కాబట్టి అలాంటి వాళ్ళు తమోగుణంలో ఉంచుతారనమాట. ఇక్కడ వాసుకి భగవంతుడు తమోగుణంలో ఉంచాడు, తమోగుణంలో ఉంటేనే వాసుకి ఆ పని చేయగలరు అక్కడ, రైట్? సో భగవంతుడు దేవతల్లో సత్వగుణాన్ని పెంచాడు, రాక్షసులు రజోగుణాన్ని పెంచారు, వాసులు తమోగుణాన్ని పెంచుతారు. తద్వారా దేవతలు కూడా ఇంకొంచెం ఉత్సాహంతో తమ సేవం చేస్తారు, రాక్షసులు కూడా ఇంకొంచెం ఉత్సాహంతో తమ సేవం చేస్తారు, వాసుకి కూడా ఇంకొంచెం ఉత్సాహంతో తమ సేవం చేస్తారు. దిస్ ఇస్ అవర్ ఎక్స్పర్టైజ్. ఎవరిని ఎలా ప్రేరేపిస్తే వాళ్ళు ఇంకా బాగా చేయగలరు ఆ విధంగా ప్రేరేపించాలి. శ్రీల ప్రభుపాదులు వారు అమెరికాలో ప్రచారం చేసిన తర్వాత తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు గ్రాండ్ గా ఇస్కాన్ ని పెంచాలి. ప్రభుపాద్ ఎప్పుడు అనేవారు అనమాట, నాతో ప్రాబ్లం ఏంటి అంటే ఐ కాంట్ థింక్ స్మాల్, నాకు ఒక జబ్బు ఉంది అనేవారు అనమాట. ఏంటా జబ్బు, నేను ఐ కాంట్ థింక్ స్మాల్, అంటే నేను ఏది కూడా చిన్నగా ఆలోచించలేను అని చెప్పి. ఎప్పుడు కూడా ఏంటి, గ్రాండ్ గా చేయాలి. అంటే ఎవరి కోసం? కృష్ణుడి కోసం. యు వాంట్ డూ సంథింగ్ బిగ్ గ్రాండ్. సో ప్రభుపాద ఏమంటారంటే, అప్పటికి ఒక డజన్ 2 డజన్ మంది ఫారెన్ డివోటీస్ ఇండియాకి తీసుకొస్తారు. అప్పుడు ఇండియాలో ఎంత యుఫోరియా అంటే, ప్రభుపాద శిష్యులు ప్రభుపాద సూరత్ లో ఫస్ట్ దిగుతారు వచ్చినప్పుడు, సూరత్ మొత్తము, ఆ జిల్లా మొత్తం కూడా సెలవు, ఊరు మొత్తం కూడా, లక్షల మంది పబ్లిక్ రోడ్ల మీద నిల్చొని ఈ ఫారెన్ డివోటీస్ ని వెల్కమ్ వెల్కమ్ అంటే దాన్ని ఏమంటారు, స్వాగతిస్తారనమాట. అంటే భక్తులు డాన్స్ కీర్తన్, కీర్తన చేస్తూ నృత్యం చేసుకుంటూ రోడ్ల మీద డాన్స్ దగ్గర దగ్గర నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళందరూ నోళ్ళు ఎల్లబెట్టి ఎదుగు. అంతకుముందు చరిత్రలో వాళ్ళు ఏ రోజు ఒక ఫారినర్ని వైష్ణవుడి కింద చూడలేదు, అది కూడా ఇలా నృత్యం చేసుకుంటూ ఆనందాలు ఎగురుకుంటూ చివరు చూడలేదు. మనం చూడొచ్చు, ముందు ఒక సమ్ సో కాల్డ్ స్పిరిచువలిస్ట్, ఆయన ఫారెన్ వెళ్ళి ఒక్క డివోటీ తీసుకొస్తారు, సిస్టర్ నివేద అని చెప్పి, నివేదిత అని చెప్పి. దాని పెద్ద విషయం ప్రభుపాద కొన్ని 10,000 మంది వెస్టర్నర్స్ ని వైష్ణవుడి మార్చి తీసుకొస్తారు. ప్రభుపాద చేసిన చాలా ఎక్కువ చెప్పాలంటే. సో ఎనీహౌ, సో సో ద హోల్ సూరత్ వాజ్ లైక్ రాష్ట్ర స్వయంగా గవర్నర్ ముఖ్యమంత్రి అందరూ వచ్చి స్వాగతిస్తారు ప్రభుపాద్ని, ప్రభుపాద శిష్యుల్ని. తర్వాత ప్రభుపాద్ బాంబేలో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలనుకుంటారు, పెద్ద ప్రోగ్రామ్ అంటారు అనమాట, విల్ హ్యావ్ బిగ్ క్రాస్ పండాల ప్రోగ్రామ్ అని చెప్పి. రోజుకి 50,000 మందికి పండ 50,000 మంది పట్టే పండాలు వేయండి అని చెప్పి. 50,000 మంది, 5,000 మంది అంటేనే మేము మా గురు మహారాజ్ యాత్రలకి 7-8,000 మంది ఉంటారు పండాలు, అదే మా కోసం 1 కిలోమీటర్ అనిపిస్తుంది. 50,000 మందికి వండండి, అందరికీ భోజనాలు పెట్టండి, డబ్బులు ఎవరిస్తారు, కలెక్షన్ చేయండి. సో చిన్న విషయమే కాదు ఇది, వాళ్ళకి ఇండియా కొత్త, భాష తెలియదు. అది కూడా ప్రభుపాద ఏమంటే, ఒక్కరోజు ప్రోగ్రామ్ కాదు 7 రోజులు ప్రోగ్రామ్ చేయండి అంటారనమాట. క్రాస్ పండా, క్రాస్ మైదాన్ బాంబేలో అక్కడ ప్రోగ్రామ్ ఉంది, క్రాస్ మైదాన్ పండాల ప్రోగ్రామ్ అని చెప్పి. సో ఆ డిసైపుల్ అంటారు, ప్రభుపాద ఎలా సాధ్యం అని చెప్పి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం అంటే, ప్రభుపాద ఏమని చెప్తారు, అరే యు అమెరికన్స్, మీరందరు అమెరికన్స్, ఈ మాత్రం కూడా మీరు చేయలేకపోతే మీరు అమెరికన్స్ అయ్యి ఏం లాభం అంటారు అనమాట, ఈ మాత్రం కూడా చేయకపోతే మీరు అమెరికన్స్ అయ్యి ఏం లాభం అంటారు, కమాన్ అండ్. అంటే ప్రభుపాద ప్రతి లెక్చర్లో, మనం ఇండియన్ కాదు, అమెరికన్ కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఇదంతా శరీర స్థాయి ఆత్మస్థాయిలో అందరూ ఒకటే ప్రభుపాద చెప్తూ ఉంటారు. అదే ప్రభుపాద్ ఇక్కడేమంటున్నారు, మీరు అమెరికన్లు, ఈ మాత్రం చేయకపోతే మీరు అమెరికన్ అయినా ఏం లాభం అంటారు అనమాట. వెంటనే ఎస్ వీఆర్ అమెరికన్స్ అని చెప్పి చేస్తాం, చేసి తీరుతామని చెప్పి వెళ్ళి పంతమ్మిది వెళ్ళి నిజంగా చేసి తీరుతారనమాట. సో ప్రభుపాద అక్కడ ఏం చేస్తారు అంటే, ప్రభుపాద తెలుసు వీళ్ళు ఇంకా ఒక రకంగా శారీరక స్థాయి అనేది, నేను అమెరికన్ని, నేను ఇండియన్ని అనే ఆ భావన పూర్తిగా చెరిగిపోలేదు. మనందరం ఉన్నాము, నేను పురుషుణ్ణి, స్త్రీ అనే భావము 100% చెరిగి టైం పడుతుంది. కానీ ప్రభుపాద ఆ ఎలిమెంట్ని అక్కడ ప్రేరేపించారు కృష్ణుడు సేవలో. అలా సేవ చేయడం ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళకి భగవంతు కృప తగిలి వాళ్ళు యాక్చువల్గా ఆ స్థాయి నుంచి పైకి వస్తారు. కానీ అప్పుడు వాళ్ళ స్థాయిలో ఉన్న స్థాయిలో ఉన్నారు కాబట్టి దాన్ని ప్రభుపాదులు వారు చాలా చాకచక్యంగా దాన్ని ఉపయోగించారు. అదే ప్రభుపాద ఇంకో సందర్భంలో ఎగ్జాక్ట్ ఆపోజిట్ మాట్లాడతారు. ఒకసారి ఒక డివోటి ఈజ్ నన్ అదర్ దాన్ భక్తి తీర్థ మహారాజ్. సో భక్తి తీర్థ మహారాజ్ ఆయన అమెరికాలో ఏల్ యూనివర్సిటీలో చదువుతారనమాట. ఏల్ యూనివర్సిటీ అన్నది చాలా చాలా గొప్ప యూనివర్సిటీ. చెప్పాలంటే అమెరికన్ ప్రెసిడెంట్లలో చాలా సగానికి మందికి పైగా ఏల్ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయ్యారు. అండ్ భక్తి తీర్థ మహారాజ్ ఏల్ యూనివర్సిటీలో ఆ స్టూడెంట్ యూనియన్స్కి హెడ్ అనమాట, చాలా పెద్ద ఒక రకంగా వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. తర్వాత శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలకి ప్రేరేపింపబడి అతను ఇస్కాన్లోకి వస్తారు. ఇస్కాన్లోకి వచ్చి అప్పుడు దీక్ష అవుతుంది, దీక్ష పేరు ఘనశ్యామ్, ఘనశ్యామ్ ప్రభు, ఘనశ్యామ్ దాస్. సో అతను ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత మందిరంలో జాయిన్ అవుతారు అనమాట. బ్రహ్మచారిగా జాయిన్ అయినప్పుడు అతను గమనిస్తారు, అంటే ఇది బ్లాక్ అమెరికన్, నల్ల నల్ల జాతి అమెరికన్ అయినా. సో వాళ్ళు ఎప్పుడు మరి భారతదేశంలో అంటారు కానీ వాస్తవానికి మన దేశంలో కన్నా వాళ్ళ దేశంలోనే వర్ణ వివక్ష చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది, నల్ల జాతి శ్వేత జాతి నలుపు జాతి అని చెప్పి. సో ఎనీ హౌ, సో భక్తి తీర్థ మహారాజ్ మందిరం జాయిన్ అయినప్పుడు అతను గమనిస్తారు ఏంటంటే వేరే వేరే భక్తులు అతన్ని నల్ల జాతీయుడు కదా అదో రకంగా చూస్తారు, కొంచెం గమనిస్తారు. సో అప్పుడు ఆ భక్తి తీర్థ మహారాజ్ ఘనశ్యాము, సో ఆయన ప్రభుపాద దగ్గరికి వెళ్ళి అంటారు, ప్రభుపాద్ బయట ప్రభు బయట ఈ తెలుగు నలుపు అనే భేదభావం ఉండనే ఉంది, మేము ఈ మందిరంలో వచ్చాను, ఈ మందిరంలో కూడా కొంతమంది భక్తులు ఆ భేదభావం చూపిస్తున్నారు అంట. ఏంటది దే థింకింగ్ వైట్ అండ్ బ్లాక్ అనే భేదభావం చూపిస్తున్నారు, నాకు నచ్చట్లేదు అంటారు, నాకు ఇది నచ్చలేదు అంటారు. ప్రభుపాద్ ఏమంటారంటే ఎందుకు నువ్వు నచ్చలేదు, జాగ్రత్తగా రండి ప్రభుపాద్ ఎంత ఆయన చేతన అంటే ఒక శుద్ధ భక్తుడికి భగవంతుడు ప్రేరేపిస్తాడు ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలని చెప్పి. సో ప్రభుపాద్ ఎందుకు నువ్వు నచ్చట్లేదు, ఎందుకంటే నువ్వు నేను నల్ల జాతీయుని అనుకుంటున్నావు కాబట్టి, బికాజ్ యు ఆర్ థింకింగ్ యు ఆర్ బ్లాక్, నువ్వు నిన్ను నువ్వు నల్ల జాతీయుని అనుకుంటున్నావు కాబట్టి నచ్చట్లేదు అది, అవునా కాదా? కాబట్టి నువ్వు నిన్ను నేను నల్లజాతి అనుకున్నప్పుడు వాళ్ళు అన్నారు నిన్ను, దానికి నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే వాళ్ళకి నీకు తేడా ఏముంది అన్నారు అన్నమాట. సరే వాళ్ళకి అర్థం కావట్లేదు, మూర్ఖులు వాళ్ళు, వాళ్ళు ఇంకా నేను శరీరం అనుకుంటున్నారు, కానీ నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు కూడా నేను శరీరం అనుకుంటున్నావు, నువ్వు కూడా నేను నల్లజాతి అనుకుంటున్నావు కాబట్టి నీకు నచ్చట్లేదు, తప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏముంది అంటారనమాట. సో యూ థ్యాంక్ భక్తి జాతీయత అండర్స్టూడ్, నిజం ప్రభుపాద్ నిజం చెప్పారు. శ్రీ ప్రభుపాద్ ఏమని పేచబుక్ చేయలేదు, వాస్తవం చెప్పారు అనమాట, నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను, ఒకరు నన్ను నల్లగా చూస్తున్నారు, ఒకరు నన్ను ఏదో ఒక్కొక్క మనందరికీ ఒక నన్ను ఏదో నా బాడీ దాని బాడీ షేమింగ్ అంటారు ఇంగ్లీష్ లో ఈ రోజుల్లో, వెరీ కామన్ వర్డ్ అంటే పొడుగ్గా ఉన్నారని, పొట్టిగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, కాల మొహం, తిక్క మొహం, బిక్క మొహం ఏవో ఉంటాయి. సో అంటే మనం ఫీల్ అవుతున్నాం, హట్ అవుతున్నాం అంటే వాడికి బుద్ధి లేదు, వాడి శరీరం అనుకుంటున్నాడు, నీకు బుద్ధి లేదా, నువ్వు కూడా నీ శరీరం అనుకుంటున్నాను కాబట్టి నీకు ఫీల్ అవుతున్నావు కదా. సో ప్రభుపాద అనేసరికి భక్తి చాలా తీర్థ మహారాజ్ బ్లోన్ ఆఫ్ అండర్స్టూడ్, యాక్చువల్గా ఫస్ట్ టైం ఒక వ్యక్తి నాలో తప్పు ఉందని ప్రూవ్ చేశాడు, తప్పు నాదే అని ప్రూవ్ చేశాడు అని చెప్పి ఆ రోజు నుంచి దట్స్ ద ఎండ్ ఆఫ్ నేను శరీరాన్ని కాదు వ్యక్తి. సో సో ప్రభుపాద్ అక్కడేమన్నారు, నువ్వు నేను నల్లజాతి అనుకుంటా నీ ప్రాబ్లం అన్నారు. అదే ప్రభుపాద్ ఇండియా వచ్చినప్పుడు అరే మీరు అమెరికన్ సైడ్ మీరు చేయలేకపోతే ఎందుకు మీరు వేస్ట్ అన్నారు అనమాట, వెంటనే ప్రభుపాద్ అమెరికా ఇస్ గ్రేట్ మేము చేసి చూపిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర చేసి చూపించారు. సో ఎందుకంటే గురువు అనే వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తే తమ యొక్క శిష్యులని ఉద్ధరించగల తెలుసు వాళ్ళకి, కొన్నిసార్లు కాంపిటీషన్ దే ఇన్స్పైర్స్, కొన్నిసార్లు ఆపోజిట్. సో ఎనీహో ఇక్కడ కృష్ణుడు భగవంతుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ దేవతలకి సత్వగుణాన్ని పెంచారు, రాక్షసుల్లో రజోగుణాన్ని పెంచారు, అండ్ వాసుకిలు తమో గుణాన్ని పెంచారు, తద్వారా డబుల్ స్పీడ్ తో పనిచేస్తారు అనమాట, నడుస్తూ ఉంటుంది ఫుల్ స్పీడ్ లో మంత్రం చేస్తూ ఉంటారు, తద్వారా ఏమవుతుంది ఆ సముద్రంలో ఉన్న జంతువులు అవన్నీ కూడా ఏంటి ఇంత సముద్రం మొత్తం ఊగిపోతుంది అని చెప్పి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, వాడికి ఆశ్చర్యం వేస్తుంటుంది అర్థం కాదు ఏమవుతుంది అని చెప్పి. సార్ అవుతూ ఉంటుంది అంటే ఫాస్ట్ గా చేసేస్తుంటారు కదా, దాంతో ఏమవుతుంది వాసుకి ఆ పర్వతము గట్టిగా లాగేస్తుంటారు, మనకి ఈ లాగుతూ అడుగు లాగుతూ ఉంటారు, ఇలా ఇలా లాగుతూ ఉంటే వాసుకి ఊగి సాగిపోతూ ఉంటుంది అనమాట ఆ పర్వతం, ఇటు ఇటు ఇలాగ ఇలాగా తిరిగి ఏమవుతుంది నొప్పి వస్తుంది అనమాట వాసుకి, నొప్పి వస్తే ఏమవుతుందంటే దానికి ఆ యొక్క వేల పడగలు ఉంటాయి, ఆ పడగల నుంచి విషాన్ని అగ్నిని చిమ్ముతూ ఉంటుంది, అండ్ ఆ విషము అగ్ని ఎవరు తగులుతాయి రాక్షసులకి, వాళ్ళు ఏరు కోరి తోక భాగాన్ని ఇస్తున్నారు లేదు వద్దు అని చెప్పి ఏరు కోరి తల భాగాన్ని ఇస్తున్నారు కదా, ఆ తల భాగం మొత్తం ఆ విషము ఆ అగ్ని తగిలి వాళ్ళు మాడిపోతూ ఉంటారనమాట. ఏ విధంగా ఒక దావానలం అంటాం కదా, అంటే దావానలం అంటే ఏమంటే ఫారెస్ట్ ఫైర్, చెట్లన్నీ మాడిపోతాయి అక్కడ, అదే విధంగా అక్కడ ఎంతమంది వేల రాక్షసులు ఉంటారు అందరు కూడా ఆ వేడికి మాడిపోతూ ఉంటారు అనమాట, హాహాకారాలు దే ఆర్ కంప్లీట్లీ బర్న్డ్, అండ్ ఆ వేడ విషంకి తోక భాగంలో ఉన్న దేవతలకు కూడా తోక భాగంలో అంటే ఇక్కడ రాక్షసులు ఉన్నారు, ఇక్కడ దేవతలు ఉన్నారు. ఆ వేడి ఎంత పవర్ఫుల్ అంటే ఈ తోక భాగంలో ఉన్న దేవతలకు కూడా ఆ వేడి ఆ విషం తగులుతుంది, వాళ్ళే ఇంచుమించుగా సమస్యలు పోతూ ఉంటారనమాట. అలాంటిది రాక్షసుల పరిస్థితి సెపరేట్ గా అడగాల్సిన అవసరం లేదు. అవునా కదా చెప్పండి. సో సో రాక్షసులు సెపరేట్ అడగాల్సిన అవసరం లేదు అక్కడ అది. సో అంటే వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు ఇదైపోతారు. దీన్ని బట్టి మనము అర్థమైంది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా అదే రాక్షసులు భగవంతుడు చెప్పిందంటూగా చేస్తుంటే, భగవంతుడు చెప్పినట్టుగా చేస్తుంటే వాళ్ళకి ఏమైంటది కాదు. సరే మరి దేవతలు మరి వాసుకి దగ్గర ఉన్నారు కదా, మరి దేవతల పరిస్థితి ఏమైంటది అంటే భగవంతుడు చూసుకునేవాడు. భగవంతుడు చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది, ఆ పరిస్థితి రాకుండా భగవంతుడు చూడాడు. నారు పోసేవాడు నీరు పోయడా, హీ విల్ టేక్ కేర్. ఆ సమయానికి ఏం అవసరమో భగవంతుడు సమకూరుస్తాడు అనమాట. అఫ్కోర్స్ ఇక్కడ కూడా చేస్తాడు, కానీ వాళ్ళు ఫుల్ సఫర్ అయిన తర్వాత అవుతారు అనమాట. భగవంతుడు చూసి జాలిపడి ఏం చేస్తాడు, భగవంతుడు తిరిగి వాళ్ళకి ఫస్ట్ భగవంతుడు ఏంటంటే ఆ వాతావరణాన్ని చాలా ఆహ్లాదంగా మారుస్తారు, తర్వాత చల్ల గాలులు వీచేలా చేస్తారు, తర్వాత చిన్న చినుకులు పడేలా చేస్తారు అనమాట, డ్రిజిల్స్. తద్వారా ఏమవుతుంది, ఒళ్ళంతా ఆ యొక్క మంటలు తగ్గి శాంతిస్తుంది. తర్వాత భగవంతుడు తన కంటి చూపుతోని ఆ రాక్షసులు కాలిపోయిన శరీరాన్ని తిరిగి నార్మల్ అయ్యేలా చేస్తారు రైట్. కానీ ఎంతో సఫర్ అవుతారు దానివల్ల. నీకు నువ్వుగా హెడ్ అయితే ఏమవుతుంది, ఒక్కరు మనకి అధికారం అంటే ఇప్పుడు గౌరవ చెప్పినట్టుగా వాళ్ళ టైల్ బాగా టైల్ హెడ్ కావాలి హెడ్ కావాలి హెడ్ కావాలి అన్నారు. సిమిలర్ గా మేనేజ్మెంట్ లో కూడా నీకు నువ్వు కానీ హెడ్ అవ్వాలి హెడ్ అవ్వాలి హెడ్ అవ్వాలంటే ఏమవుతుంది, ఆ మేనేజ్మెంట్ వేడిలో మారిపోతాం మనం కూడా అన్నారు. ఒకరు మనకు అధికారం ఇస్తే, మన గురువు అనేవాడు నువ్వు చేయవయ్యా అంటే అప్పుడు నువ్వు చేస్తే అప్పుడు దానికి అవసరమైన శక్తి నీకు వస్తుంది. భాగవతంలో 5వ స్కందం మొదటి అధ్యాయంలో వస్తుంది, ప్రియవ్రతుడు అని చెప్పి ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు ఇద్దరు స్వయంభూమణుల యొక్క పుత్రులు. అండ్ ఉత్తానపాదుడు పుత్రుడు ధ్రువుడు, మనకు ఆ స్టోరీ మొత్తం తెలుసు. ప్రియవ్రతుడు ఏంటి, మొదటి నుంచే అతడు నేను బ్రహ్మచర్యం తీసుకుంటా, నాకు ఈ సంసార జీవితం వద్దు అని చెప్పి బ్రహ్మచర్యం తీసుకుంటాడు. కానీ రెండో తమ్ముడు ఉత్తానపాదుడు రాజ్యం వెళ్తాడు అనమాట, ఏంటి మనుపుత్రుడు కింద అంటే మొత్తం ఈ యొక్క మనుషుల్ని. కానీ ఉత్తానపాదుడు పుత్రుడు ధ్రువుడు, తర్వాత ఆ వంశం ఒక పాయింట్ తర్వాత ఆగిపోతుంది. సో మళ్ళీ ప్రియవ్రతుని పిలుస్తారు ఈసారి, వచ్చి నువ్వు రాజ్యం చేయాలి అని చెప్పి. ప్రియవ్రత చెప్తాడు, నేను బ్రహ్మచారిని, నాకు ఇవన్నీ వద్దు అని చెప్పి, నాకు ఈ అధికారాలు ఈ మేనేజ్మెంట్లు ఇవి వద్దు అని చెప్పి, నేను సాధువుల బతకాలనుకుంటున్నాను అని చెప్పి. దానికి నారదుని తన గురువు నారదుని ఏమిటి బ్రహ్మచారిగా ఉండు అంటాడు, బ్రహ్మదేవుడు వస్తాడు ఏమిటో, లేదు నువ్వు వివాహం చేసుకోవాలి ఎందుకంటే నేను రాజ్యం పాలించాలంటే రాణి లేకుండా రాజ్యం ఎవరు పాలించడు, రాజు అనేవాడికి రాణి ఉండాలి కాబట్టి వివాహం చేసుకోవాలి అంటారనమాట. సో ప్రియవ్రతకు అర్థం కాదు, కానీ బ్రహ్మదేవుడు ఎవరు, స్వయాన నారదమునికి కూడా తండ్రి. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు రంగంలో దిగాడు నారదుని చెప్తాడు, బ్రహ్మదేవుడు ఎలా చెప్తే అలా చెయ్యి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు ప్రియవ్రతుడికి, చూడు ప్రియవ్రత నీకు భయం ఉంది వాస్తవం, ఎందుకంటే ఒకసారి ఈ అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క అధికారము ఇవన్నీ కూడా మత్తు, నేను దానివల్ల నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మర్చిపోతానేమో భయపడుతున్నావు నువ్వు, అది వాస్తవమే నువ్వు చెప్పిన భయం అయితే ఉంది, కానీ నువ్వు భగవంతుడు ఆదేశం ఇచ్చాడు, భగవంతుడు ఆదేశానుసారం చేస్తున్నావు కాబట్టి నీకు ఏమీ కాకుండా నిన్ను రక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు అని చెప్తున్నారు. ఆయన నిన్ను చూసుకుంటాడు నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళవు చెప్పి. సో ఆ విధంగా ప్రియవ్రత మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. యాక్చువల్ గా ఈ ఏడు ఏడు ద్వీపాలు, జంబూ ద్వీపం లక్ష ద్వీపము శ్వేత ద్వీపం, అన్ని ద్వీపాలని సాల్మలి ద్వీపం, అన్ని ద్వీపాలని అలాగా విభజించింది ప్రియవ్రతుడు అనమాట. ప్రియవ్రతుడు చాలా గొప్ప కార్యం చేస్తాడు, బరిష్పతిని వివాహం చేసుకుంటాడు. కానీ ఆ పాలనలో ఏమవుతుంది, కొన్నాళ్ళు పోయాక ప్రియవ్రతుడికి ఏమవుతుంది అంటే అతడు సంపూర్ణంగా ఈ రాజ్యము అధికారము డబ్బు వాటిలో పడిపోతాడు అనమాట, కుటుంబాలు రాణులు అని చెప్పి మర్చిపోతాడు భగవంతుడిని. తను కొన్ని సంవత్సరాల కొద్ది వేల సంవత్సరాల కొద్ది బ్రహ్మచారి చేశాడు, మర్చిపోతాడు అంతానా, భగవంతుడి నుంచి మర్చిపోతాడు. ఒకరోజు సడన్ గా నిద్ర లేస్తాడు, అనిపిస్తుంది. అసలు నేను ఏం చేస్తున్నాను, నాకు చెప్పిన పని ఏంటి? ఎనీహౌ భగవంతుడు నాకు నిర్దేశించిన పని అయిపోయింది, నాకు పుత్రులు పుట్టారు, పుత్రులు చూసుకుంటారని చెప్పి వెంటనే అతను సన్యాసం తీసుకుంటాడు అనమాట. సో ఎలా సడన్ గా ఎలా అయింది? సడన్ గా ఏం అవ్వలేదు, ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, భగవంతుడి యొక్క ఆదేశం మేరకు గురువు, భగవంతుడు ఆదేశం మేరకు ప్రియవ్రతుడు ఆ రిస్క్ తీసుకున్నాడు కాబట్టి రేపు అతను దారి తప్పినా సరే భగవంతుడు గురువు కలిపి తిరిగి అతను దారిలో పెడతారు. అదే సొంతంగా మనం పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుంది, అప్పుడు నీ యొక్క సొంత పూచికత్వం మీద అనమాట, అప్పుడు నువ్వు దారి తప్పితే గురువు కృష్ణుడు కాపాడతానని గ్యారంటీ లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక 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 మంచి పని చేయాలనుకున్నా సరే ఆ పని చేసే ముందు ఒకసారి మనం ఆశీర్వాదం తీసుకోవాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మేము ప్రచారం చేయాలనుకుంటున్నాను, మనం బ్లెస్సింగ్స్ తీసుకొని చేయాలి. ఒక పుస్తకాలు పంచాలనుకుంటున్నాను, బ్లెస్సింగ్ తీసుకొని చేయాలి. అండ్ గురువు వద్దంటే యు షుడ్ నాట్ డూ ఇట్. కొన్నిసార్లు నీకు వద్దు, నీకు అది మంచిది కాదు, యు జస్ట్ స్టాండ్, యు షుడ్ బి హ్యాపీ డూయింగ్ దట్. లేకపోతే ఏమవుతుంది, గురువు ఆశీర్వాదం లేకుండా చేస్తే అది విమ్సికల్ అవుతుంది అనమాట. రాక్షసులు విమ్సికల్ గా చేసి వెళ్ళారు కాబట్టి వాళ్ళు సఫర్ అయ్యారండి. అదే దేవతలు భగవంతుడు చెప్పినట్టు చేశారు, వాళ్ళు తల భాగంలో ఉన్నా సరే వాళ్ళకి ఏమయ్యేది కాదు, తోక భాగంలోకి వచ్చి వాళ్ళకి ఏం కావలేదు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక స్టోరీ చెప్తాను మీకు. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు అమెరికాలో ఉన్నప్పుడు కృష్ణుడి గురించి చెప్పినప్పుడు చాలా మంది భక్తులు అవుతారు. ప్రభుపాదులు బృందావనం గురించి చెప్తారు లెక్చర్లు చెప్పినప్పుడు, బృందావనం ఏంటి, శ్రీకృష్ణుడు జన్మస్థానం, బృందావనం అంటే ఏంటి, చింతామణి ధామం, అక్కడ ప్రతి చెట్టు కల్పవృక్షం, ప్రతి ఇసుకరేణువు కూడా చింతామణి, అంటే దాన్ని వజ్రాలతో వరకట్టలేమనమాట. అక్కడ ప్రతి అడుగు కూడా నృత్యం, ప్రతి మాట కూడా కీర్తన. అలా ప్రభుపాద చెప్పేవారు అది బృందావనం అని చెప్పి, కృష్ణుడు యొక్క చరణ పాదాలు ఉంటాయని చెప్పేవారు. సో భక్తులందరూ కూడా ఓ బృందావనాన్ని చూడాలి 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 అని తప్పించిపోయేవారు అనమాట. మా గురు మహారాజ్ చెప్తారు ఇప్పుడు, ఎందుకంటే మా గురు మహారాజ్ ఇస్కాన్లో రాకముందే ఆయన బృందావనాన్ని దర్శించుకుంటారు, తర్వాత ఇస్కాన్లో కదా అమెరికా వెళ్తారనమాట. కాబట్టి ఆ టెంపుల్లో హీఈస్ ద ఓన్లీ బ్రహ్మచారి, అంటే నిజంగా బృందావనాన్ని చూసి వచ్చిన బ్రహ్మచారి ఒక్కరే. కాబట్టి అందరూ నాకు బృందావనం చెప్పు బృందావనం చెప్పు అనే అని ఉంటూ ఉండేవారు. సరిహో సో ప్రభుపాద తర్వాత 1972లో కొంతమంది భక్తుల్ని బృందావనం తీసుకొస్తారు. దేనికోసం తీసుకొస్తారంటే బృందావనం మందిరం నిర్మించాలి, గురుదాస్ ప్రభు యమునా మాతాజీ వాళ్ళకి అభ్యర్థ బాధ్యత, వాళ్ళకి సహకారం అందించడం కోసం కొంతమంది భక్తులను కూడా తీసుకొస్తారు బృందావనం. సో వాళ్ళు ఎంతో ఆనందపడతారు, ప్రభుపాద మమ్మల్ని బృందావనం తీసుకెళ్తున్నారు, సో మా జన్మ ధన్యం అని చెప్పి. సో బృందావనం వస్తారు, వచ్చాక ప్రభుపాద వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చూస్తారు అక్కడ దుమ్ము, మన యాత్రకి వెళ్ళాము, దుమ్ము ధూళి డస్ట్ అన్ని ఉంటూ ఉంటాయి, రోడ్ల మీద ఓపెన్ డ్రైనేజ్, పదులు తిరుగుతూ ఉంటాయి. సో ఒక అర్థం కాదు, అరే బృందావనం కదా అంటే ఆధ్యాత్మిక గోలోకం, భగవంతుడు ధామము. సో వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు అనమాట. సో ప్రభుపాద వెళ్తా వెళ్ళి ప్రభుపాద ఏమంటారు, ఇప్పుడు సరే మీరు బృందావనం వచ్చారు, ఇప్పుడు మనం ఇక్కడ కృష్ణుడు మందిరం నిర్మించాలి కాబట్టి అక్కడ కొంతమంది డివోట్స్ ఉంటారు, ఏమంటారు నీ సర్వీస్ ఏంటి, సిమెంట్ బస్తాలు లెక్క పెట్టడం, నీ సర్వీస్ ఏంటి ఇసుకని తీసుకొచ్చి ఇక్కడ నుంచి అక్కడ పడేయడం. ఇప్పుడంటే లేబర్ కానీ అప్పట్లో భక్తులే అన్ని లేబర్ పనులు కూడా చేసేవారు, ప్రభుపాద చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు కొంతమంది అందులో ప్రభుపాద చెప్పి కొంతమంది కొంతమంది అతి తెలుగు తేటకున్న వాళ్ళు ప్రభుపాద ఏదో చెప్పారు బృందావనం ఇలా అలా అని చెప్పి అలా లేదని చెప్పి. సో ప్రభుపాద తెలుసు, ప్రభుపాదకి అర్థమైపోతుంది కదా. ప్రభుపాద ఏమంటారు, చూడు నువ్వు సేవ చెయ్యి, యు సర్వ్ ఇన్ బృందావనం, బృందావనంలో సేవ చేస్తే ఏమవుతుంది, కృష్ణుడు నీ మీద అనుగ్రహిస్తే అప్పుడు ఈ యొక్క దివ్య ధామాన్ని నీ దివ్య దృష్టితో చూడగలం. ఇప్పుడు యోగమాయ కవరింగ్ ఉండడం వల్ల, మహామాయ కవరింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, నీకు ఆ దుమ్ముదులు కనిపిస్తుంది, కానీ భగవంతుడు నీ సేవాభావంతో ఏ రకంగా శ్యామానంద పండితుకి భగవంతుడు తన సేవాభావం నచ్చడంతో ఏమవుతుంది, రాధారాణి తన యొక్క స్వయంగా తన యొక్క కంగన్ కంగన్ తిరగలే ఉంటారు నొప్పు తన బ్యాంగిల్ గాజు గాజులు ఇస్తుంది కదా రాధారాణి శ్యామణ పండిత్ నిధువర్ సేవాకుని దగ్గర. అదేవిధంగా కృష్ణుడికి రాధారాణికి నీ సేవలు వచ్చినప్పుడు వాళ్ళు నీకు నిజమైన వృందావనాన్ని చూపిస్తారు, కానీ అది నువ్వు సంపాదించాలి. అదర్వైజ్ ఇలా కనిపిస్తుంది. కాబట్టి అది ఎలా అవుతుంది, నేను చెప్పినట్టు చెయ్యి అవుతుంది అని చెప్పి ప్రభుపాద చెప్తారు. యు సర్వ్ హియర్, ఇలా సేవ చేయి, మందిరము సేవ చేయి చెప్తారు. కొంత అందరూ ప్రభుపాద చెప్పినట్టు చేస్తారు. కొంతమంది అరే వాట్ ఇస్ దిస్, నేను మూట పోయడానికి వచ్చానా, లేకపోతే నేను ఇసుక నేను సిమెంట్ బస్తా లెక్క పెట్టడానికి వచ్చానా అని చెప్పి. సో ఆ డివోట్ ఏం చేస్తారు, ఆ పని చేయరు అనమాట. చెప్పింది చేయరు, జై ప్రభుపాద్ గా చెప్పింది చేయరు అనమాట. వాళ్ళు ఏంటి, లేదు లేదు నేను బృందావనంలో ప్రభుపాద లెక్చర్లో చెప్పారు, పుణ్యక్షేత్రంలో ఎక్కువ మాల జపం చేయాలి, ఎక్కువ మాల జపం చేస్తే అడ్వాన్స్ అవుతారని చెప్పి. సో అతను ఏం చేస్తాడు, సేవ చేయడం మానేసి జపం చేసుకుని కూర్చున్నాడు అనమాట. 16 వందల 32 66 వందల మాలు. సో ప్రజలు గమనిస్తారు, ఈ బ్రహ్మచారి చెప్పిన పని చేయట్లేదు అని చెప్పి. అంటే ప్రభుపాద్ చెప్తారు, ప్రభుపాద్ ఆ బ్రహ్మచారి మీరు తీసుకొచ్చారు, ఆయన మాట వింటలేదు, చెప్పిన పని చేయట్లేదు చెప్పి. ప్రభుపాద్ చెప్తారు, సర్వీస్ నౌ సమాధి లేటర్ అని చెప్పి, నువ్వు 16 మాలు చెయ్యి చాలు, మిగతా ఏమో సేవ చెయ్యి అని చెప్తారు. అయినా సరే ఆ వ్యక్తి వెండవు, నేను లేదు 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 ఇది ఇంపార్టెంట్. దానికి రెఫరెన్స్ ఏంటి, మళ్ళీ ప్రభుపాదే. అంటే ప్రభుపాద చెప్పింది ఒకటి వింటావు, ఇంకోటి వినవు. తర్వాత ప్రెసిడెంట్ చెప్తాడు, ప్రభుజీ స్వయంగా ప్రభుపాదులు వారు చెప్పారు 16 మాలు చేసి మిగతా సేవ చేయమని చెప్పి. అరే డైరెక్ట్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏంటి ఇది అని ఆయన ఏమంటాడు, చూడు ప్రభుజీ మీకు అర్థం కావట్లేదు, ప్రభుపాద జనరల్ గా చెప్పారు, అది మీ అందరికి వర్తిస్తుంది, ఎందుకంటే మీకు హరినామం మీద అంత రుచి లేదు కాబట్టి, కానీ నాకు చాలా రుచి ఉంది, నాకు చాలా టేస్ట్ ఉంది కాబట్టి నాకు అది యాక్చువల్గా వర్తించదు, కానీ ప్రభుపాద జనరల్ గా చెప్పారు కాబట్టి నాకు మీరు వరి అవ్వదులే, మీ పని మీరు చేసుకోండి అని చెప్తారు. ఇంకా డివోట్స్ హరే కృష్ణ చెప్పేది ఏముంది వదిలేస్తారనమాట, ఎవరికైనా అవకాశాలు ఇస్తాము. తర్వాత ఆయన జపం చేసుకుంటూ ఉంటారు, కొన్ని రోజులు పైకి కనిపించి మాయమైపోతారు, ఏంటి ప్రభు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి. తర్వాత ఒక 6 నెలలు పోయిన తర్వాత భక్తులు బృందావనం నుంచి మథుర వెళ్తున్నప్పుడు కార్లు పెట్రోల్ వేయించుకొని చెప్పి ఒక గ్యాస్ స్టేషన్ పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్తారు. పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెట్రోల్ కొట్టడానికి ఒక వ్యక్తి వచ్చి పెట్రోల్ కొడతాడు అనమాట. చూస్తే ఎవరు అంటే ఆ బ్రహ్మచారి, ఇప్పుడు వివాహం చేసుకొని పెట్రోల్ స్టేషన్లో ఉద్యోగం చేస్తున్నాడు. సో డివోర్స్ అంటారు, హరే కృష్ణ ప్రభుజీ మీరు ఇక్కడేం చేస్తున్నారని చెప్పి, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను అంటాడు అనమాట. మరి నీ 64 మరి నీ జపం ఏమైంది అంటారు. అంటే అప్పుడు అరే 16 మాలు చేసి వేరే పని చేయరా అంటే దానికి నీకు అంత పౌరుషం పుట్టింది, నామోషం పుట్టుకొచ్చింది అంటే, లేదు ప్రభు నేను చాలా మాలా చేస్తాను, ఏమిటనమాట ఆవిడ సో మచ్ ఒక జీవితానికి సరిపడిన జపం చేస్తాను అని చెప్పి. వాస్తవానికి ఏమైంది, గురువు అవజ్ఞ, గురువు చెప్పినట్టు వినలేదు కాబట్టి, గురువు చెప్పినట్టు వినకపోతే నువ్వు ఎలాంటి కూడా కానీ మాయాదేవి 100% అటాక్ చేస్తుంది కాబట్టి అతను మాయాదేవి ప్రభావంలో పడిపోయాడు. తర్వాత ఆయన ఇంకా సన్యాసం విడిచిపెట్టేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. చివరికి జపం చేయడం కూడా వదిలేశారు పూర్తిగా, పూర్తిగా ఒక భగవతి కర్మి అయిపోయాడు అనమాట. ముందు 16 మాలు చేయమని చెప్పిన 16 మాలు తక్కువ అన్నవాడు జపమే పూర్తిగా వదిలేశాడు. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇలాంటి ఎగ్జాంపుల్ వందలకు చెప్పుకోవచ్చు భక్తుల జీవితాల్లో కూడా. ఇలా మంచిది కాదు చెప్తే కొంతమంది వింటారు, కొంత వినరు. ఎందుకు వినరు అంటే దేర్ మైండ్ ఇస్ లైక్ వెమ్సికల్. ఇక్కడ రాక్షసులు స్వయంగా భగవంతుడు ఉన్నాడు, అరే మంత్ర పర్వతం లేపుతున్నప్పుడు నువ్వు పడిపోయావు కింద, నేను కింద పడిపోయినప్పుడు నిన్నే భగవంతుడు పర్వతం తనే లేపాడు, అందరిని ఎక్కించుకొని వెళ్ళాడు, ఇన్ని చేశాడు, నీ మంచి గురించి ఒక మాట చెప్పినప్పుడు లేదు అక్కడ కూడా పంతం, లేదు మేమే కావాలని చెప్పి ప్రతి దగ్గర పంతం, భగవంతుడు చెప్పిన వ్యతిరేకంగా అన్నమాట. సో కానీ దేవతల విషయం చూస్తే ఏమైంది, దేవతలు పంతానికి పోలేదు, దేవతలు ఏంటి భగవంతుడు ఎలా చెప్తే అలా అని చెప్పి. సో దే ఆర్ రెడీ, భగవంతుడు ఫస్ట్ చెప్పాడు, ఫస్ట్ అవునా కాదా, ఏమన్నారు మీరు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ అవ్వాలి, రెండోది సహనము పేషెన్స్ ఓర్పు, ఓర్పు సహనము మీరు అలవరుచుకోవాలి, భగవంతుడు ఫస్ట్ చెప్పాడు అవునా కాదా, రాక్షసులతో పనిచేస్తున్నారు ఉండాలి, అదర్వైజ్ మీరు గమ్యాన్ని చేరుకోలేరు అని చెప్పి. కాబట్టి వాళ్ళు భగవంతుడు చెప్పిన మాటను శ్రద్ధగా ఫాలో అయ్యారు, అందుకనే తల వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు తల భాగం ఎందుకు తోక భాగం, కానీ భగవంతుడు తోక భాగం దగ్గరికి వెళ్ళాడు అర్థం ఏంటి, దేవతలు కూడా కాంప్రమైజ్ అయిపోయారు. కాబట్టి ఫర్ ఎ హయ్యర్ పర్పస్, నిజమైన భక్తులు అనేవాడు ఎలా ఉండాలి, మీకు మీకు మంచి స్టోరీ చెప్తాను ఇప్పుడు. నిజమైన భక్తులు అనేవాడు ఎలా ఉండాలి అంటే, ఒక గొప్ప కార్యం కోసము భగవంతుని సేవలు ఒక ఒక గొప్ప దీనికోసము తగ్గడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. రైట్, ఫర్ హయ్యర్ పర్పస్ షుడ్ కాంప్రమైజ్. ఇక్కడ హయ్యర్ పర్పస్ ఏంటి? అమృతం. అమృతం అనేది పర్పస్. కాబట్టి దానికోసము నువ్వా నేనా, నాకు తలభాగమా నీకు తోగబాదా, తలభాగమా నీకెంత నాకెంత, ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతం, టెంపరీ. వాటి దగ్గర నువ్వు స్టక్ అయిపోతే అక్కడ గమ్యం అనేది, అమృతం అనేది ఆగిపోతుంది, అవునా కదా? ఇప్పుడు నా వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అనుకోండి, ఇంకా మంత్రం జరగదు, అమృతం రాదు. కాబట్టి సరే రాక్షసులు తగ్గట్లేదు, వాళ్ళ పంతానికి పోయారు. కానీ దేవతకు తగ్గడం ద్వారా ఏమైంది? వాళ్ళు భగవంతుని యొక్క, భగవంతుడికి ప్రీతి పాత్రలు అయ్యారు. కాబట్టి ఎవరైనా ఎవరు ఫస్ట్ తగ్గుతారో ఎప్పుడైనా సరే, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వన్ హూ బెండ్స్ ఫస్ట్ దే విల్ గెట్ మర్సీ. సో మనము తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం ఆ చరిత్రలో చూసుకున్నా సరే, మనం చూడొచ్చు స్వామి వారు పద్మావతి దేవిని వివాహం చేసుకుంటారు కదా, ఆ వివాహమైన తర్వాత వారి కుటుంబంలోనే, పద్మావతి దేవి కుటుంబంలోనే గొడవ వస్తుంది. ఏంటో గొడవ అంటే ఆ అన్నదమ్ముల మధ్య రాజ్యం, ఎవరికి రాజ్యం చెద్దాలి అన్నట్టు కదా, అంటే సింపుల్గా చెప్తున్నా. అందులో ఒకరి పేరేంటి వసుదాసుడు, ఇంకొకరి పేరు తోండమానుడు అని చెప్పి. సో తోండమానుడు, వసుదేవుడు, వసుదాసుడు ఇద్దరు కూడా చెప్పాలంటే భగవంతుడి యొక్క భక్తులే, రైట్? సో వసుదాసుడు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ములు కూడా దే హ్యావ్ ఫైట్ ఎవరు రాజ్యము పొందాలి అని చెప్పి. సో అప్పుడు పద్మావతి దేవి సూచన మేరగా స్వామివారు వసుదాసుడి వైపు యుద్ధం చేస్తారు. అండ్ తోండమానుడు కూడా, అతడు కూడా భగవంతుని యొక్క భక్తుడే కాబట్టి భగవంతుడు తన యొక్క శంఖ చక్రాలని తోండమానుడికి ఇస్తాడు అనమాట. బాలాజీ భగవానుడు తన శంఖ చక్రాన్ని తోండమానుడికి ఇస్తాడు, తను స్వయంగా వసుదాసుడికి వైపు ఉంటాడు అనమాట. సో యుద్ధం ప్రారంభమవుతుంది. యుద్ధంలో సి అల్టిమేట్ గా భగవంతుడికి తన భక్తులు యుద్ధం చేయడం ఇష్టం లేదు, కానీ యుద్ధం ఎలా ఆపాలి, ఎలా ఆపుతారు భగవంతుడు? స్వయంగా యుద్ధంలో తనకే గాయమైనట్టుగా స్వామివారు పడిపోతారనమాట. ఎప్పుడైతే స్వామివారు పడిపోయారో తోండమానుడు బయట వచ్చేస్తారు, అరే స్వామివారు పడిపోయారని చెప్పి. ఇక్కడ వసుదాసుడు కూడా ఇద్దరు బాధపడిపోతారనమాట, అరే స్వామివారు పడిపోయారని చెప్పి. వెంటనే తోండమానుడు అంటాడు వసుదాసుడితోని, చూడు వసుదాస, నాకు ఈ రాజ్యం వద్దు, నువ్వే తీసేసుకో, నాకు స్వామివారికి అసౌకర్యం కలగడం నాకు ఇష్టం లేదు. మన యుద్ధం వల్ల మన స్వామివారికి ఇబ్బంది కలుగుతుంది, అది నాకు ఇష్టం లేదు, రాజ్యం నువ్వే ఉంచుకుంటా. వెంటనే వసుదాసుడు కూడా, లేదు లేదు లేదు, నువ్వు చెప్పేది నిజమే, ఈ యుద్ధం వల్ల, ఈ రాజ్యం వల్లే స్వామివారికి ఇబ్బంది కలుగుతుంది, రాజ్యం నువ్వే ఉంచుకో, నాకు రాజ్యం అవసరం లేదు, స్వామివారికి ఇబ్బంది కలగకపోతే చాలు నాకు, కాబట్టి నువ్వు రాజ్యం నివ్వించుకోండి, నివ్వించుకొని రాజ్యం కోసమే కొట్టుకున్నారు, అది రాజ్యం నివ్వించుకో అంటే నివ్వించుకొని ఇచ్చేస్తున్నారు. సో ఫైనల్ గా భగవంతుడు తన లీలలో భాగంగా లింగిస్తారు అండ్ ఇద్దరు కలిసిపోతారు, నాకొద్దు నాకొద్దు అని చెప్పి రాజు. సప్పుడు కానీ భగవంతుడు ఇద్దరిలో ఎవరి పట్ల ఎక్కువ ఆనందం పొందుతాడు తెలుసా? తోండమానుడి పట్ల. ఎందుకు? ముందు అతడు తగ్గాడు కాబట్టి, ఫస్ట్ అతడు కాంప్రమైజ్ అయిపోయాడు, నాకు రాజ్యం వద్దు, నాకు అధికారం వద్దు, స్వామివారికి ఇబ్బంది కలుగుతుంది, స్వామివారికి ఇబ్బంది కలిగే పని నేను చెయ్యను, కాబట్టి రాజ్యం నువ్వే ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే అతను తగ్గిపోయాడో వాసుదాసుడు కూడా, లేదు నువ్వే ఉంచుకో రాజ్యం అని చెప్పి. సో ఇద్దరు తగ్గిపోయారు అనమాట. అక్కడ ఫస్ట్ అతను తగ్గాడు కాబట్టి భగవంతుని దృష్టిలో అతను గొప్పవాడు అయ్యాడు. అందుకనే వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానం తన ఆలయాన్ని నిర్మించే బాధ్యతల్ని స్వామివారు వసుదాసుడికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? తోండమానుడికి ఇచ్చారనమాట. కాబట్టి తోండమానుడికి స్వామివారి ఆలయాన్ని నిర్మించే అదృష్టం కలుగుతుంది అనమాట. బికాస్ భగవంతుడు ఎందుకు ఎక్స్ట్రా కృపణ ఇచ్చాడు అంటే అతడు తగ్గాడు కాబట్టి, ముందు అతనికి ఆహ్వానం కాబట్టి ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు నిలబడాలి అనేది దట్స్ డివోట్స్ అండర్స్టాండ్, రైట్? ఆచార్యులు వస్తున్న టైం లేదు మన దగ్గర, బట్ వెన్ రిక్వైర్డ్, కొన్నిసార్లు అంటే తగ్గాలని కాదు, కొన్నిసార్లు భగవంతుని సేవలు మనం పక్కకు తప్పుకోవడం ద్వారా, మనం తగ్గడం ద్వారా స్వామివారి సేవలు ఇంకా బాగుతాయి అనుకుంటే, వీ షుడ్ డివోట్ షుడ్ బి హ్యాపీ. అతనికి ఏం కావాలంటే స్వామివారి సేవ, దానికోసం నిలబడాలి అంటే నిలబడతారు, దానికోసం ఫైట్ చేయాలంటే ఫైట్ చేస్తారు, దానికోసం తగ్గిపోవాలంటే తగ్గిపోతారు అన్నమాట. సో ఇక్కడ దేవతలు ఏం చేస్తారు, వాళ్ళు భగవంతుడు తోకని పట్టుకున్నారని అర్థం ఏంటి, దాని అర్థం భగవంతుడు తగ్గిపోమని చెప్తున్నట్టు లెక్క, ఇండైరెక్ట్గా. వాళ్ళు కూడా హ్యాపీ తగ్గిపోయారు, రాక్షసులు కాలిపోయారు. కానీ తర్వాత భగవంతుడే మళ్ళీ వాళ్ళకి రాక్షసుల్ని కాపాడాడు. మళ్ళీ ఎంత తప్పు చేసినా సరే అల్టిమేట్ గా వాళ్ళు కూడా దేర్ పార్ట్ ఆఫ్ ద మిషన్. ఏంటా మిషన్? అమృతం. కాబట్టి వాళ్ళని కలుపుకోగా భగవంతుడు వాళ్ళని కాపాడతాడు. ఎలా కాపాడతాడు? ఆ ఫైర్ నుంచి కాపాడతాడు, వాతావరణ అనుకూల చల్లని గాలులు మరియు చిన్న చిన్న డ్రిజిల్స్, అంటే డ్రిజిల్స్ ఏమంటారు, చినుకులు, చల్లని చినుకులు పడగా చేస్తాడు, వాళ్ళని శరీరానికి ఉపశమనం కలిగిస్తాడు. కానీ అప్పటికి అలిసిపోయి ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ఆ వేడికి ఆ తాపానికి, వాసుకి వేడి తాపానికి ఇద్దరు దేవతలు ఇద్దరు అలసిపోతారు. అప్పుడు భగవంతుడు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ భగవంతుడు అజితుడు కదా, అజిత అవతారం, స్వయంగా తను తోక బాగా పట్టుకొని దమ్ లగాకే హైస్ అని చెప్పి స్వయంగా భగవంతుడు లాగడం మొదలెడతాడు. అంటే లాగడం కూడా మళ్ళీ తనే మళ్ళీ లాగుతాడు అనమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ లీలలో మనం చూసినట్లయితే భగవంతుడు ఎవ్రీ స్టెప్, ప్రతి స్టెప్ లో కూడా భగవంతుడే అన్ని చేసి పెడుతున్నాడు అనమాట. అవునా కదా? ఫస్ట్ వాళ్ళకి సమస్య వచ్చింది, దేవతలకి సమస్య వస్తే ఏంటో సమస్య, వాళ్ళ రాజ్యం పోయింది, భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. వెరీ ఇంపార్టెంట్. సో భగవంతుడు నుంచి భక్తుడు ఏం ఆశించాలి, ఇప్పుడు చెప్తాను వినండి. భగవంతుడి నుంచి భక్తుడు అనేవాడు ఏం ఆశించాలి అంటే, స్వామి నాకు సమస్య వచ్చింది అంటే, నాకు తెలిసిన స్టూడెంట్ ఉన్నట్లండి, వాడు ఏంటంటే అంటే సంవత్సరం చదవలేదన్నమాట, అది చదవరా చదవరా చదవ చెప్తున్నా సరే ఏం లేదు, కృష్ణుడు చూసుకుంటాడు కృష్ణుడు చూసుకుంటాడు కృష్ణుడు చూసుకుంటాడు అని చెప్పి. అయితే దిస్ ఇస్ నాన్ సెన్స్, కృష్ణుడు నీకు ఎందుకు ఎరగాలని సమయాన్ని ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, నువ్వు చదవాలి, నువ్వు చదవదు అంతే తప్ప భగవంతుడు చూసుకుంటాడని చెప్పి నువ్వు చెయ్యాల్సిన పని చేయడం మానేసి అదేదో పని చేసిన దాన్ని భక్తి అనుకొని అది దట్ ఇస్ నాట్ రైట్. మనము భగవంతుడికి మన భారం భగవంతుడి మీద వేయకూడదు, భగవంతుడి భారాన్ని మన భుజాలను తెలుసుకోవాలి మనము. అవునా కాదా? సో వాస్తవానికి నిజమైన భక్తుడు అనేవాడు భగవంతుడికి ఏం ఆశించాలి అంటే, తన సమస్య వచ్చినప్పుడు కృష్ణ ఇది నా సమస్య, నేను ఇంట్లో కూర్చుంటాను, నా సమస్యను పరిష్కరించు, తర్వాత ఫోన్ చెయ్యి, నేను వచ్చి ఆ ఫలాన్ని తీసుకుంటాను. ఇలా కాదండి, భగవంతుడు అలా చేయడు, భగవంతుడు ఇప్పుడు అలా చేయడు, ఆ తప్పుడు అవగాహన అది. సో భగవంతుడు తలుచుకుంటే దేవతలకి వాళ్ళకి రాజ్యం కోల్పోయారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి యాక్చువల్గా, తిరిగి తమ సేవ కావాలి. ఏంటో సేవ, రాజ్యం, ఇంద్ర స్వర్గం. సో భగవంతుడు తలుచుకుంటే అసలు అమృతం కూడా అవసరమా, అది అసలు ఈ మంతనమే అవసరం లేదు, ఈజీగా భగవంతుడు రాక్షసులు ఉఫ్ఫు అని ఊరితే రాక్షసులు పోతారు, దేవతలు తిరిగి రాజ్యాన్ని వాళ్ళ రాజ్యాన్ని అప్పగించగలరు, అయిపోయింది, చిన్న విషయం ఇది. కానీ భగవంతుడు అలా చేయలేదు. భగవంతుడు ఏమన్నారు, అమృతాన్ని పొందండి అన్నారండి. సరే, ఆ అమృతాన్ని కూడా భగవంతుడు తీసుకొచ్చేసి నాన్న ఓడమా కన్నా నాన్న బుజ్జి నాన్న కన్నా అన్న చెప్పి అంగే ఇచ్చేయలేదు. ఏమన్నారు, మీరే అమృతాన్ని సంపాదించుకోండి అన్నారు అనమాట. అంటే భగవంతుడు డైరెక్షన్ ఇస్తున్నాడు, డైరెక్షన్ ఎప్పుడు భగవంతుడు ఇస్తాడు అనమాట. ఏమన్నారు, మంత్ర పర్వతము క్షీర సాగరము వాసుకి మంత్రం చేయండి, రాక్షసులు కలుపుకోండి, అవసరం మీది హంబుల్ అవ్వండి, శత్రువులతో ముందు దేవ శత్రువుల దగ్గరికి వెళ్ళి శత్రువుల సహాయాన్ని కోరండి, అంటే తగ్గండి. అంటే భగవంతుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు, తన భక్తులకి కష్టం వచ్చినప్పుడు డైరెక్ట్ గా భగవంతుడే మొత్తము తన భుజాల మీద వేసుకొని ఆ కష్టాన్ని తీర్చేస్తే భక్తుడు అనేవాడు గ్రో అవ్వడు, భక్తుడు అనేవాడు గ్రో అవ్వాలి. కాబట్టి భగవంతుడు ఏం చేస్తారు, భక్తుడి చేతనే చేపిస్తాడు కానీ వెనక నుంచి మొత్తం తనే నడిపిస్తాడు అనమాట. ఇక్కడ వాళ్ళ సమస్యకి వాళ్ళే సమాధానము తెచ్చుకోవాలి, పరిష్కరించుకోవాలి. భగవంతుడు వాళ్ళనే బాధ్యులు, వాళ్ళనే పరిష్కరించుకోమంటున్నాడు కానీ వెనక నుండి సంపూర్ణంగా సహకారం అందిస్తున్నాడు. ఎలా అందిస్తున్నాడు, ఐడియా ఆయన ఇచ్చాడు. ఫస్ట్ ఏ ఇచ్చాడు, అమృతము ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు. రెండవది, అమృతాన్ని ఎలా పొందాలి అది కూడా భగవంతుడే చెప్పాడు. వాసుకి క్షీరసాగరము మంత్ర పర్వతం చెప్పి, సరే మంత్ర పర్వతం లేపడానికి వెళ్ళారు, లేక లేకపోయారు, నలిగిపోయారు, అప్పుడు కూడా భగవంతుడే, కానీ వాళ్ళు ప్రయత్నం భగవంతుడు చెప్పినట్టు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయినా సరే భగవంతుడు వాళ్ళని కాపాడి తను వెనక్కి సహకారం చేసి ఆ పర్వతాన్ని లేపి అక్కడ పెట్టాడు. అవునా కాదా? అంటే భగవంతుడు సహాయం చేస్తాడు తన భక్తులకి, కానీ ఎలా ఎప్పుడు చేస్తున్నాడు? నువ్వు నీ పని చేసిన తర్వాత సక్సెస్ కాకపోతే అవసరమైనప్పుడు యోగక్షేమ మహామ్యహముడు నీకు లేనిది అందిస్తాడు, అంతే తప్ప నువ్వు అడిగేయకపోతే తను కూడా ఏం చేయడండి. కాబట్టి సరైంది. తర్వాత ఏమైంది? కింద పడిపోయింది పర్వతము. భగవంతుడు కూర్మావతారంలో వచ్చి లేపాడు, మళ్ళీ భగవంతుడు చేశాడు. తర్వాత ఇటువంటి వాలిపోతుంది, తర్వాత సహస్రబాహు అయి పైనుంచి కూడా ఆపాడు. తర్వాత ఏమవుతుంది? అలసిపోతున్నారు. భగవంతుడు వాళ్ళలో ప్రవేశించి సత్వ రజస్తమ గుణాలని పెంచి ఉత్సాహాన్ని నింపాడు. తర్వాత ఏమైంది? ఆ వాసుకి వేడికి రాక్షసులు కారిపోతున్నారు, దేవతలు కూడా అలసిపోతున్నారు. భగవంతుడు ఏం చేశాడు? వాతావరణాన్ని మార్చి ఆ అగ్ని ఆపి జల్లు కురిపించాడు. తర్వాత ఏమైంది? మళ్ళీ అలసిపోతున్నాడు. భగవంతుడు సార్ స్వయంగా శ్రీ మహావిష్ణువు అయ్యుండి స్వయంగా వాళ్ళలో కలిసి తను కూడా రెండు వైపులు ఆగడం మొదలు పెట్టాడు అనమాట. ఇటువైపు అటువైపు కలిపి భగవంతుడు ఆడడం మొదలు పెట్టాడు. అంటే ప్రతి స్టెప్ లో కూడా భగవంతుడు, ప్రతి స్టెప్ లో కూడా భగవంతుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. అవునా కదా? సో కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరు? దేవతల మీద రెస్పాన్సిబిలిటీ. అంటే దిస్ ఈజ్ హౌ కృష్ణ హెల్ప్స్. భగవంతుడు ఈ విధంగా మనకి సహకారము అందిస్తాడనమాట. అంటే నువ్వు కృష్ణుడు ఒకరికి సేవ చేయాలనుకున్నా సరే, లేకపోతే నీకు సమస్యలో ఉన్నా సరే, భగవంతుడు నీకు వెనక నుంచి శక్తిని సామర్థ్యాన్ని సహకారాన్ని అందిస్తూ ఉంటాడు. అంతే తప్ప మొత్తం తనే చేసేసి నువ్వు కూర్చో నేను తెచ్చి పెడతానని చెప్పడు, అలా సామర్పం చేయడు. ఎందుకంటే భక్తుల ద్వారా చేయించిన తద్వారా ఏమవుతుంది? ఒకటి, భక్తుడి కీర్తి విశేషంగా పెరుగుతుంది. అర్జునుడి చేతనే కృష్ణుడేమి యుద్ధాన్ని మొత్తాన్ని చేసి అర్జునుడిని కూర్చో బస్ కూర్చోరుండు నేను మొత్తం ఫినిష్ చేస్తాను అలా చెప్పలేదు. ఏమన్నారు? యుద్ధం చెయ్యి, చేసినప్పుడు ఎలా ఉండాలి? మొత్తం నేనే చేస్తున్నాను అంత కష్టం యుద్ధం చెయ్యి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కర్మని వాదు అంతే కదా, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం నేనే నడిపిస్తున్నాను అని చెప్పి. సో డివోటీకి అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళు మంత్రం చేస్తున్నారు, అరే మొత్తం మేమే కష్టపడ్డాము, కానీ నువ్వే కష్టపడ్డావా? భగవంతుడు లేకపోతే ఒక్కడి ముందుకు వెళ్ళలేదు. కానీ అలా అని చెప్పి నీ ప్రయత్నం ఆపకూడదు. అందుకనే ఆచార్యులు ఏమన్నారు? గాడ్ హెల్ప్స్ వన్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైతే ముందడుగు వేస్తారో భగవంతు సేవలో, భగవంతుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాడు అని చెప్పి. అంతే తప్ప నువ్వు కూర్చుంటే భగవంతుడి కోసం అన్ని తెచ్చి పెట్టాడు అనమాట. అలా చేయడం వల్ల ఏమో, ముందు భక్తుడు అనేవాడు వాడు గ్రో అవుతాడు. ఇక్కడ మనసులో దేవతలకి సహనము ఓర్పు వినయము నేర్చుకుని అవునా కాదా? రెండవది వాళ్ళు గ్రో అవుతారు, రెండవది ఆ సక్సెస్ కీర్తి మొత్తం వాళ్ళకే వచ్చేలా భగవంతుడు చేస్తాడు, మూడవది వాళ్ళు అలా చేయడం ద్వారా భగవంతుని యొక్క నిజమైన కరుణ కటాక్షాలు ఎలా ఉంటాయి, అద్భుతాలు వాళ్ళ కళ్ళతో చూడగలుగుతారనమాట. దేవతలు చూడలేదా? అదే దేవత కూర్చున్నారు, భగవంతుడు ఉఫ్ఫు ఊదీసి రాక్షసులు తరిమేసి పెట్టేస్తే వాళ్ళు భగవంతుడి యొక్క గొప్ప లీలలు, ఈ యొక్క మంత్ర పర్వతం లీల, గరుడ లీల, సహస్రబాహు, నెక్స్ట్ స్వయంగా భగవంతుడు ఆగడము, అన్ని మిస్ అయ్యే వాళ్ళే. అవును కదా? అండ్ ఇంకో కారణం ఏంటంటే, భగవంతుడు స్వయంగా అతనికి ఏం పని చెప్పండి, తన భక్తులు తప్పుడు లీలలో మునిగి తీరుతూ ఉంటాడు అనమాట. ఇది రసరాజ్. కాబట్టి భగవంతుడు ఈ విధంగా భక్తులకు వెనకని సహాయం చేస్తూ అనేక లీలలు చేస్తూ ఆనందం పొందుతూ ఉంటాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ సముద్రం అంతా లీల ద్వారా కూడా మనం ఉన్నది చూస్తున్న విషయం ఏమిటి అంటే, భగవంతుడు అనేవాళ్ళు భక్తుడికి సహాయము ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు. అండ్ భక్తుడికి ఆ అవగాహన ఎప్పుడు ఉంటుంది, భగవంతుడికి వలనే నేను చేయగలిగాను చెప్పి. కానీ దాని అర్థము మనం కూర్చుంటే మొత్తము కూర్చుని ఒకదాని కూర్చుంటే భగవంతుడు అని చేసేస్తాను అర్థం కాదు. మనము సంపూర్ణంగా ప్రయత్నించాలి. అండ్ భగవంతుని గురువు భగవంతుడు ఆదేశాల ప్రకారంగా నడుచు వెళ్తేటప్పుడు భగవంతుడు వెనక నుంచి ఆ సమయానికి మనకి ఏది అవసరమో అది అడగని అందిస్తూ ఉంటాడు, రైట్? పరీక్షిస్తూ ఉంటాడు, మళ్ళీ ఆ పరీక్ష నిలిచినప్పుడు మనకు సహకారం అందిస్తూ ఉంటాడు అనమాట. తద్వారా ఆ సేవ విజయం పొందని పొందకపోని నువ్వు భక్తి మార్గంలో విజయం ఖచ్చితంగా పొందుతావు, రైట్? సో ఈ రోజుతో ఇక్కడ మనము ఈ రోజు క్లాస్ ముగిస్తాము. మళ్ళీ వచ్చే బుధవారము మళ్ళీ మనం కలుసుకుందాము. సో నెక్స్ట్ పార్ట్ 3తో మనం ఈ సముద్ర మంథనం కంప్లీట్ చేద్దాము. భక్తులందరికీ కూడా భోగి సంక్రాంతి ముందస్తు శుభాకాంక్షలు, రైట్? ఈ యొక్క పండుగ రోజునాడు మీ జీవితాల్లో సంపూర్ణ శుభం కలగాలని ప్రార్థనపడతాను. ఐ మీన్ శుభం కలగాలని చెప్పి భగవంతుని నేను వేడుకుంటాను. అండ్ ఎవరైతే లోకల్స్ ఉన్నారో మందిరానికి రావడానికి ప్రయత్నించండి. భోగి రోజు నాడు ఇస్కాన్ విజయవాడ ప్రాంగణంలో, జగన్నాథ టెంపుల్ ప్రాంగణంలో కిడ్స్ రథయాత్ర, పిల్లలచే రథయాత్ర ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నాము. మీరందరూ రావచ్చు కార్యక్రమానికి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ.